దశాశ్యమానోన్మూలిన్. లీలగా కష్టపడలేదట, అదన్నమాట. చాలా హాయిగా ఒక బాణం ఎక్కువ పెట్టి, కొంతమంది బాణం ఎక్కువ పెట్టాలంటే అలా ఎక్కువ అని బాదుకుంటారు. ఇదేం లేదట, హాయిగా బాణం ఎక్కువ పెట్టేట, తేలిగ్గా వేసేట. ఒకే ఒక్క బాణంతో గొప్ప శీలం కలిగిన వాడు, శివుణ్ణి పూజించేవాడు. ఇదో మాలిన్ దశాస్య మానోన్మూలిన్, మెడలో ఎప్పుడు దండ వేసుకుంటే వాడు ఆ దండ ఉన్నంత వరకు వాడిని ఎవరు చంపలేరని కూడా వాడికి వరం. అటువంటి మాల ధరించిన వాణ్ణి దశాస్య మానోన్మూలిన్ అండలో ఉంది. అంటే రావణాసురుడి అహంకారం మొత్తం, గర్వం మొత్తం కర్వం చేసిన వాడు, అలా దశకంఠుణ్ణి బంధించినటువంటి వాలిని ఒక్క బాణంతో కూలగొట్టాట. ఈ విషయం చెప్పి ఒక్క బాణంతో వాలిని పడగొట్టాడయ్యా ఆయన. అటువంటి వాడు వాలికంటే నువ్వు బలచారి, నీ బతికెంతో నీకు తెలుసు. ఆ బాణం నీ మీదకి వేస్తే నువ్వు ఏమైపోతావు ఆలోచించుకో. రావణ, ఈ లంకా నగరం అంతా నీ వల్లే అభివృద్ధి చెందింది, సందేహం లేదు. కానీ చేజేతులారా, నువ్వు బ్రతికి ఉండగానే ఈ మొత్తం లంకానగరం కాస్త దగ్ధం కాబోతూ ఉన్నది. సీతాపహరణ తేన, సీతాపహరణం అనే ఒకనొక చిన్న కారణంతో చేతులారా ఈ స్వర్ణమయమైన లంకానగరాన్ని తగలబెడుతున్నావు. నా మాట వినన్నాడు. ఒక అద్భుతమైన కథ ఒకటి చెప్పుకోవాలి. లంకానగరాన్ని ఆయన తగలబెట్టిన దాంట్లో కాళిదాసు లాంటి గొప్పవాళ్ళు, మహానుభావులు దాన్ని చాలా బాగా వర్ణించారు. పూర్వం ఒకప్పుడు కొంచెం వాడు ఆఖరి రోజు ఆలస్యమైనా పర్వాలేదు కదా, అంటే పొద్దున్నే పెడతాను కావాలండి. ఓసారి కాళిదాసు గారి దగ్గరకు ఒక ముష్టాడు వచ్చాడు. వాడి బట్టలన్నీ చిరిగిపోయి బాగా కంపు కొట్టుకుని అసహ్యంగా ఉన్నాడు వాడు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి, మహానుభావ నేను చాలా పేదరికంతో బాధపడుతున్నానయ్యా, డబ్బేమన్నా ఇవ్వనా అన్నట్ట కాళిదాస్. చచ్చ డబ్బు కోసం రాలేదు, నేను డబ్బు కావాలంటే ఎవడో వాడు అడుక్కుంటూ ఇస్తారు కాదు, నాకు రాజుగారి చేత సన్మానం చేయించన్నాడు. చంపేశవయ్య బాబీది కృష్ణారావు గారు సన్మానం చేయడానికి వాడతా పండితుడికి తప్ప ఎవడబడితే వాడు కొట్టుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి దండ వేస్తారా? మా రాజుగారు పండితుడు కాని వాడు, కవిత్వం చెప్పని వాడికి దండ వెయ్యరు, సన్మానం చేయరు. అయ్యా మీరు కాళిదాసు గారు, మీరు మహాత్ములు, నేను ముష్టాండి, మిమ్మల్ని శరణ అన్నాను, మీరు ఏం చేస్తారో తెలియదు, నన్ను రక్షించండి, నాకు దండ వేయించి సన్మానం చేయించండి, చాలా కూడా కప్పాలి. సర్లే మరి మాట ఇచ్చాను పొరపాటున, నువ్వు చూస్తే దీనంగా అడుగుతున్నావు రాజ సన్మానం. రేపు ఉదయం 10 గంటలకు రాజుగారు సభ తీరుస్తారు, నువ్వు సభలోకి రా, కిక్కును మనకూడదు అక్కడ. నువ్వు నోరెత్తే ప్రమాదం, చేత మీరు మాట్లాడితే కూడెట్టండే చాలా ఏంటండే అంటాడు. అందుకని ఇలాంటి మాటలు సభలో వింటే రాజుగారు పీకి తీసేస్తాడు నిన్ను, నాకు నీకు సన్మానం చేయడం కుదరదు, నువ్వు మౌనంగా ఉండాలి. నేను మా రాజుగారికి నచ్చ చెబుతాను, ఏదో రకంగా కిక్కులు మనకుండా ఉంటే సన్మానం చేయిస్తాను. తర్వాత రాజుగారి దగ్గరకు వచ్చేటప్పుడు, చిన్నపిల్లల తోటానికి వెళ్ళేటప్పుడు, రోగి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇలా పురాణం వెళ్ళడానికి వచ్చేటప్పుడు ఏదో ఒక కానుక ఇవ్వాలి, ఒట్టి చేతితో పోకూడదు. మహారాజు గారి దగ్గరకు పెడుతున్నావు, ఏదో ఒక కానుక పట్టుకురా అన్నాడు. అలాగేనండి అన్నాడు. 10 గంటలకల్లా సభలోకి వెళ్ళాలి, కొంప తీసి మీదకి నిద్ర ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ అని లేవలేనేమో, టైంకి వెళ్ళకపోతే శాలువా కప్పరేమో, సన్మానం ఉండదేమో అని వీడు సభకి ఎదురుగుండా ఒక సత్రం ఉందిట, రాజుగారి సభకి ఎదురుగుండా. ఆ సత్రం అరుగులు ముష్టాడు కొడుకుంటారు చాలా మంది, రాత్రికి రాత్రి వచ్చి అరుగు మీద కొడుకున్నాడు, అంటే పొద్దున్న లేవగానే పోవచ్చని. ఆ అరుగు మీద ఎవరూ లేరు, పాతకాల సత్రం అది. వీడు ఏం చేశాడు, పొద్దుటే రాజుగారికి కానుక పట్టుకెళ్ళాలి, ఇక్కడ ఏం కనబడ్డాలా ఎలాగా చూస్తూ ఉంటే ఆ పక్కన చెరుకు బడ్డి వాడు ఒకడు చెరుకు గడ్డి అమ్ముకుంటున్నాడు ముక్కలు కొట్టి. వాడి దగ్గరికి వెళ్ళి, నీ పుణ్యం ఉంటుందిరా, రాజుగారి కోసం అడుగుతున్నాను, ఎప్పుడు ఒకప్పుడు నీ రుణం తీర్చుకుంటాను, ఒక 4 చెరుకు ముక్కలు ఇవ్వా అన్నాడు. సరే వీడి మీద జాలిపడి వాడు 60 చెరుకు ముక్కలు ఇచ్చాడ. వాడు ఇవన్నీ తడుపు పంపించాలన్నమాట ఫ్యాక్టరీకి, అందులోంచి 4 ముక్కలు తీసి ఇచ్చాడ. ఈ ముక్కలు తీసుకుని ఈ 60 ముక్కలు వీడి నెత్తి మీద ఒక తలపాగా ఉంది కండువ, ముష్టి కండువ, చిరిగిపోయిన కండువ, ఆ జాగ్రత్తగా ఇప్పి అందులో ఈ ముక్కలు మూట కట్టి ఆ ముక్కలు తల కింద పెట్టుకుని ఆ మూట హాయిగా నిద్రపోయాట. గాఢంగా నిద్ర వచ్చేసింది. ఇదో తెలియదు కానీ ముష్టాడికి వెళ్ళి నిద్ర వస్తుంది. మన ఇంట్లో హాసతూలికా తల్పం మీద అలా పడుకోలేము, ప్లాట్ఫామ్ మీద దోమలు కొడుతూనే ఉంటే వాడు హాయిగా గుర్రు గుర్రు నిద్రపోతారు. ఒక్కొక్కళ్ళు అదృష్టం ఉంది, వీడు అలా నిద్రపోయాడు. అక్కడ ఇంకో ముష్టాడు ఉన్నాడు, వాడు ఇంకా దరిద్రుడు, వీడికంటే వీడేంటే వీడికంటే దరిద్రుడు. ఇంతకుండా నుంచి వీడు చూస్తున్నాడు 6 అతను చెరుకు ముక్కలు, ఎన్నాళ్ళు ఏందో చెరుకు ముక్కలు తిని, వీడు మూట కట్టి తల కింద పెట్టుకుని నిద్రపోతున్నట్టున్నాడు అనుకుని వీడు ఏం చేసేట, వాడి నెత్తి మీద ఇంకో కొట్టుంది, ఎంతకంటే దరిద్ర ముష్టి కొట్టది. ఆ ముష్టి కొట్టి ఇప్పి ఆ పక్కన ఎవడో అన్నం వండుకుని వెళ్ళిపోయేటప్పుడు 4 బొగ్గు ముక్కలు కొరకంచులు అంటారు వాటిని, కర్రల కాలికాయలు ఉన్నాయి, ఆపి వెళ్ళిపోయాడు వాడు. అవి దరిద్రం పట్టుకెళ్ళడం, అందుకని ఆ ముక్కలు వదిలేసిపోయాట. ఆ ముక్కలు ఈ మూటలో కట్టి ఈ ఓట జాగ్రత్తగా వీడి తల కింద పెట్టి ఈ ఓట్లు ఆకుపోయాడు. ఆ చెరుకు ముక్కలు పట్టుకుపోయాడు. వీడు పొద్దుటే లేచి చకచక రెండు నీళ్లు పోసేసుకుని ఈ మూట వచ్చుకుని మూట చూసుకోవాలి వాడు ఈ హడావిలో. సభలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు రాజుగారు సభ తీర్చారు. కాళిదాస్ గారు వచ్చి రాజుగారిని మెప్పించి, మహారాజా మన అదృష్టం మాకు చిన్నప్పుడు పాఠం చెప్పిన మా గురువు గారు హిమాలయ పర్వతాల్లో ఉన్నారండి, హిమాలయ పర్వతాల నుంచి మా గురువు గారి వాళ్ళ మన దర్శనం కోసం వస్తున్నారని తెలిస్తే మీ మీద అభిమానం కొద్ది, కానీ దురదృష్టవశాత్తు మా మహారాజు గారు ఒక్క మన్ని మన్నన వినాలి, ఒక మన్నింపు చెయ్యాలి, మా గురువు గారిని పలకరించకూడదు. మహారాజా గురువు గారు తపస్సులో ఉండి మౌన వ్రతంతో ఉన్నారు, ఒక ఏడాది మాట్లాడరా అని చేత మౌన వ్రతంతో ఉన్న మా గురువు గారు రాగానే సన్మానం చేసి పంపేయండి, ఏం అడగండి, కవిత్వం అడగండి అనగానే, అయ్యో కాళిదాసు గురువు గారు వస్తుంటే మాట్లాడకూడకూడదు, ఎంత దురదృష్టం. సర్లే ఈ అదృష్టం దక్కింది సంతోషం. మహాత్మా కాళిదాస మీరు చెప్పినట్టే మీ గురువు గారిని సంతోషంగా గౌరవిస్తాను, కానీ ఈ ఆనందంలో దుఃఖం ఏమిటంటే మీ కవిత్వం ఎంత మధురంగా ఉంటే మీ గురువు గారి కవిత్వం ఎలా ఉంటుందో, మీ లోపల దరిద్రంగా ఉంటుందో అనుకుంటాడు. ఈయన పైకి మాట్లాడితే ప్రమాదం కదా. అయినా కవిత్వం మీద యోగం లేకుండా మీ గురువు గారు మా కర్మగారు ఇప్పుడే మౌన వ్రతం పట్టారా అనుకుని, సరే ఎలా ఉంటారు ఆయన, ఆయన చాలా దరిద్రుడిలా పేదవాళ్ళ ఉంటాడు, మా గురువు గారు ఎప్పుడు యోగి, యోగులు యోగుల్లాగా ఉంటారు, మీరు ఎవరు వచ్చినా ముష్టాడు రూపంలో లోపలికి పంపించమని చెప్పండి అన్నారట. కాపురం వాళ్ళు రెడీగా కాసు కూర్చున్నారు, ఈ ముష్టాడు రాగానే లోపలికి తీసుకెళ్లారు. వాడికి అనుమానం వచ్చింది నన్ను తీసుకెళ్తున్నారా లేకపోతే తంటారా, అసలు వాడు మాట్లాడకుండా తీసుకొచ్చేస్తున్నారు లోపలికి. మరి నిజంగా కాళిదాస్ గురువు మాట్లా అందుకని, సరే ఆయన వచ్చాడు, అదిగోనండి మా గురువు గారు అన్నట్టు కాళిదాస్. ఇంకేముంది ఈ మహానుభావుడు అంతటి వాడికి గురువు అయ్యుండి కూడా ఎంత సింపుల్ గా ముష్టి కొట్లు కట్టుకుని ఉన్నాడు, అసలు ఎక్కడ తేజస్సు లేకుండా ఏం చెబుతాం మహాత్ములు ఎప్పుడు ఇలాగే ఉంటారు అనుకుని స్వస్తి స్వస్తి అంటూ భటులు అరుస్తూ ఉండగా వందిమాగదులు ఈయన తీసుకొచ్చారంట రాజుగారి సింహాసనం మీద గుర్తుపెట్టారు. వీడికి మధు అయింది, అసలు వీడి జీవితంలో ఎప్పుడైనా అసలు ఉపన్యాసాలకు వస్తే బయటికి రానివారు, లోపలికి రానివారు, బయటికి అంటుతారు. అటువంటిది వాడు రాజుగారి సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ ఆనందంలో ఏం చేయాలో తట్టుకోలేక వాడు అటు ఇటు చూస్తున్నట్ట కళా నిజమా. ఆ పక్కన రావణాసురుడి మీద బాణం వేస్తున్న రాముడి ఫోటో కనపడింది. కనపడగానే వీడి కంగారులో మాట్లాడద్దన్న విషయం మర్చిపోయి హా రావణ్ అన్నట్ట పంప మునిగిపోయింది అనుకున్నాడు. అందరూ రావణ అంటే రావణ అన్నాడు. మీ అమ్మ కడుపు మాట్లాడు అని ఈ పక్క నుంచి కాళిదాసు అది చూస్తారు. మళ్ళీ పక్కవాడు గురువు గారిని ఏమన్నంటే అది ప్రమాదం, అందుకని లోపల అడుచుకుని దిక్కు మళ్ళీ తీరుగా మాట్లాడకంటే మాట్లాడేసావు కదా పంప మునిగిపోతుంది అన్నట్టు. ఇది అర్థమైపోయింది వాడికి అన్నట్టు. వాడి సరే ఏం చేస్తాడు కాపాడాలిగా, ఈలోపు మౌన వ్రతంలో ఉన్నాయనంటావు రావణ అన్నాడు. పైగా అదేదో విచిత్రంగా ఉందో సౌండ్ కూడా, వాడికి భాష రాదు కదా అందుకని. ఏమిటన్నట్టు చూశాడు రాజుగారు, అయ్యా మౌన వ్రతంలో అప్పుడప్పుడు ఆశీర్వచనంగా ఇలా చిన్న చిన్న శబ్దాలు చేయడం మా గురువు గారికి అలవాటండి, శబ్దాలు బాగానే ఉన్నా రావణ అంటాడు ఏమిటయ్యా రావణ అనక అన్నట్ట. అదేనండి మా గురువు గారి పాండిత్యం, నేను చెబుతా చూడండి అని కాళిదాసు వెంటనే అమ్మవారి రోజుకు చెప్పాట. భకారే కుంభకర్ణేస్తు భకారోస్తు విభీషణే. కుంభకర్ణుడు అనే శబ్దంలో భ అనే అక్షరం ఉంది. భకారే కుంభకర్ణ అస్తి, కుంభకర్ణుడిలో భకారం ఉంది. భకారోస్తి విభీషణే, విభీషణుడిలో కూడా భకారం ఉంది. అవునా, విభీషణలో రెండు అర్థం భ, రెండు అక్షరం. ఈ ఇద్దరికంటే పెద్దవాడు జ్యేష్ఠ భ్రాత పితృ సమహ రావణో నచ రావణ రావణో నచ రావణ అన్నాడు. ఇద్దరికి పెద్దవాడు రావణాసురుడు కదా, ఇద్దరికేమో రావణ రావణ అనకుండా వాళ్ళిద్దరిని విభీషణ కుంభకర్ణ అన్నటువంటి వాళ్ళ నాన్నగారు పొరపాటున రావణ అనబోయి రావణ అన్నాడు. విభీషణుడిలో భకారం ఉన్నది, కుంభకర్ణుడిలో భకారం ఉన్నది, ఇద్దరికంటే పెద్దవాడైన రావణుడిలో వకారం ఉండడం తప్పు భకారమే ఉండాలని మా గురువు గారు అభిప్రాయపడి రావణ అన్నారండి అన్నట్టు. ఓహో ఇదా, అదే అసలు హక్కు అంతరార్థం నాకేం తెలుసు. కిక్రిక్ చెప్పాడు, అర్థమయ్యే ఉంటుంది మీకు. చిన్నవాడు విభీషణుడిలో భ అనే అక్షరం ఉంది, కుంభకర్ణుడిలో భా ఉంది, ఇద్దరికంటే పెద్దవాడైన రావణాసురుడిలో భా లేకపోతే లోటని వా తీసి భా పెట్టట వాళ్ళ గురువు గారు. అది ఓహో ఇదా, 1116 వేసేయండి అన్నాడు రాజుగారు. దండేశారు గులాబీ దండ, 1116 వేశారు, శాలో కప్పారు. అసలు ఈయనేం పట్టింది చెప్పాడు, శోకం వాడికి అర్థమైతేగా, వాడికి శోకం తప్ప. అందుకని ఎందుకు దండం పెట్టారో, ఎందుకు దండేశారో, ఎందుకు 1116 ఇచ్చారో అర్థం కాక అలా వెరిమోహం వేసుకు చూస్తూ ఇదిగో కానుకన్నట్టుగా మోటిప్పాట. కర్మగారి పేరా మోటిప్పితే అందులో అందరూ నిర్ఘాంతపోయారు. పరకంచులు కట్టె పొంగలు కాలిపోయిన కట్టె బొగ్గులు. ఒక్కసారి రాజుగారు, రాజుగారికి బొగ్గులు ఉంటే చాలా దరిద్రంగా ఉంటా లక్షణాలు ఇవ్వకూడదు, అది మహాపాపం, దోషం. ఆయన అలా ఉండిపోయాడు నిశ్చేష్టుడి. కాళిదాసుని ఎత్తు మొత్తేస్తున్నాడు చేసేవాడు అమ్మగారు. అయితే అమ్మవారి భక్తుడు కనుక వెంటనే అన్నట్ట, మహారాజా మా గురువు గారు ఏం చేసినా దానికి ఒక అంతరార్థం ఉంటుందండి. హిమాలయ పర్వతంలో మౌనవ్రతంతో గురువు ఉండేగా ఇక్కడికి వచ్చాడు చూడండి. దగ్ధం కాండవము అర్జునేన చ వృథా, దగ్ధం కాండవము అర్జునేన చ వృథా, కల్పద్రుమైర్భూషితం దగ్ధా వాయుసుతేన హేమరచిత లంకా వృధా స్వర్ణభూ, దగ్ధః సర్వసుఖాస్పదశ్చ మదనో వృథా శుంభునా, దారిద్ర్యం ఘనతాపదం భువి నృణాం కేనాపి నోధ్యాయతి. ఒకప్పుడు అర్జునుడు కృష్ణుడితో కలిసి వెళ్ళి అత్యంత పవిత్రమైన వృక్షములతో కల్పవృక్షాలతో మూలికలతో ఉన్న కాండవవనం తగలబెట్టాడు. కాండవం తగలబెట్టాక అక్కడే ఇంద్రప్రస్థం కట్టారు. ఆ ఇంద్రప్రస్థపురాన్నే ఇప్పుడు ఢిల్లీ అంటున్నాం. ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ, హస్తినాపురం అంటే ఢిల్లీ కదా ఆగ్రా. ఆనాడు అనవసరంగా తగలబెట్టాడు కాండవం. తర్వాత వాయుపుత్రుడు హనుమంతుడు బంగారపు లంకని పోయిగాలి, అది స్వర్ణమయీ లంక అంటాడు సుందర హనుమంత రామాయణలో. అది స్వర్ణమయమైన లంక, అన్ని భవనాలన్నీ బిల్డింగులన్నీ కూడా అద్భుతమైన బంగారు పూతతో ఉన్నాయి. అటువంటి స్వర్ణ రచితమైన లంక నగరాన్ని అనవసరంగా తోకనిప్పుతో తగలబెట్టేశాడు హనుమంతుడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, అందరికీ సుఖమిచ్చే మన్మధుణ్ణి శివుడు మూడవ కన్ను తెరిచి బూడిద చేశాడు. ఇవన్నీ తగలబెడుతున్నారు అనవసరంగా, కానీ లోకంలో ఎంతో మందిని బాధ పెడుతున్న, ముష్టివాళ్ళని పీడిస్తున్న దారిద్ర్యం అనే దేవతను ఒక్కడు తగలబెట్టడం లేదు, నువ్వైనా తగలబెట్టవయ్యా అని ఈ బొగ్గులు నీకు ఇచ్చాడయ్యా మా గురువు గారు. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు భోజరాజు, ఈ బొగ్గులు మన కాదు ఎంత కలవుందా. అసలు కదంతా కాళిదాసే ఆ విషయానికి ఏం తెలుసు, అందుకని మహాశ్చర్యం మహాశ్చర్యం. మహారాజు గారి కర్తవ్యం దారిద్ర్యం తగలబెట్టడం, అనవసరమైన వాటిని తగలబెట్టడం కాదని చాటిన మీ గురువు గారికి లక్ష నోటపదారులు వేసేయండి అన్నట్టు. మళ్ళీ లక్ష నోటపదారు బంగారు ఖర్చు వేసి మళ్ళీ సేవలో చెప్పి మళ్ళీ దండేశారట. ఇలాగే చప్పట్లు కొట్టారట. ఏం అర్థం కాల ఆయనకి, ఎందుకు కొడుతున్నారు, పక్కవాడు కొట్టాడు కాబట్టి కొట్టాడేమో అనుకున్నాడు ఆయన. ఆశ్చర్యపోయి అసలు ఈ నగలన్నీ నాకేనా, ఈ బంగారం నాకేనా అనుకుంటూ మాట్లాడితే లాగేసుకుంటారేమో, మాట్లాడితే కాళిదాసు డొక్కలో పొడుస్తాడేమో అని కిక్కురు మనకొని మూట కట్టుకుని వచ్చేస్తున్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెనక్కి పిలిచి లాక్కుంటారా, వెనక్కి పిలిచి లాక్కుంటారా, అటు ఇటు చూడటం మొదలెట్టారు. ఏమయ్యా మీ గురువు గారు అటు ఇటు చూస్తున్నాడేమిటి మళ్ళీ అన్నాడు. ఈయన వెళ్ళిపోతున్నవాడు ఇటు ఇటు చూస్తున్నాడంటే ఈ దిక్కుమాల చడానికో చంపుతున్నాడు రవి నన్ను అని. మా గురువు గారు మహాత్ముడు అండి, అందరూ తగలబెట్టలేని దారిద్ర్య దేవతను తగలబెట్టమని నీకు అప్పగించాడు కదా, నువ్వు ఆ దారిద్ర్య దేవతను తగలబెట్టావా లేక తన వెంటబడి మళ్ళీ వస్తుందా అని చూసుకుంటాడండి మా గురువు గారు అన్నట్ట. మళ్ళీ వేసేది లక్ష రూపాయలు అన్నాడు. ఇలా కాళిదాసు లాంటి మహానుభావులు పండితులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఎందుకు చెబుతున్నానంటే ఆ లంకానగరం అంటే అద్భుతం. ఓరి నీ హేమ రచితమైన లంకానగరం అంతా రామ బాణాగ్రిజ్వాలతో దగ్ధమైపోతుంది, నువ్వు నరకానికి పోతావు అలా పోకముంది, ఇంతకాలం నీతో హాయిగా ఆనందంగా వినోదించిన నీ భార్యామణులు విధవలై శోకార్తలై ఏడ్చే స్థితి రాకముందే రాముణ్ణి పాదాలంటి శరణు వేడు, లేదా లంక నాశనం అవుతుంది, నువ్వు తగలబడిపోతావు అని హెచ్చరించితే రాత్రి పైగా వచ్చాను, స్వయంగా చూచాను లంకానగరం అంతా. నేను సీతతో మాట్లాడాను, సీతని తీసుకువెళ్ళడం ఖాయం, నీ చావు ఖాయం అనగానే ఆగ్రహంతో ఇక మారు మాట్లాడలేదు రావణాసురుడు, వీణ్ణి చంపేయండి అన్నట్ట. అనార్యదుష్టం అధర్మమూలం, దుర్మార్గులు చేయవలసిన పని మహాత్ములు చేయరు. అధర్మమూలం అధర్మంతో కూడినది, అటువంటి రావణాసురుని మాటలు విన్నాడు విభీషణుడు. పక్కనే బుద్ధిమంతుడు ఆయన. విభీషణో బుద్ధిమతం వరిష్ఠః, బుద్ధిమంతుల్లో కల్లా శ్రేష్ఠుడు విభీషణుడు. ఈ అధర్మ మూలమైన పరమ పాపపు మాటలు విని గబుక్కులు లేచి నిలబడి ప్రసీదసు మహాబాహో, మహాబాహు మహారాజా ప్రసన్నుడవుక, రాక్షసేశ్వర నా మాట విను, నిత్యజ కోపం పాపాన్ని త్యజించు దానవేంద్ర. ఈ కోతి మీద నీవు ఎంత శక్తి ప్రయోగించాలంటే వద్దొద్దు. వీడు పాపాత్ముడే, చంపడానికి అర్హుడే, కానీ వ్యక్తి పరిస్థితుల్లో దూతని చంపకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. నవధ్యాహ దూతాహ ఇది పండితాహ, పండితులు చెప్పారట. ఏమని అంటే ఎన్ని పాపాలు చేసినా దూతాహ నవధ్యాహ, దూతలు చంపడానికి అర్హులు కాదు. దూతలంటే సందేశహరో దూతహ, మనం చెప్పిన సందేశాన్ని యథాతథంగా అవతలికి పట్టి కడతాడు. అది పోస్ట్ కార్డు లాంటి వాడు. వీడు రాముడు పంపిన ఉత్తరం లాంటి వాడు. రాముడి మాటలు చెప్పాడు, ఇతను సొంత పైత్యం కాదు. నీ ఓపిక ఉంటే రాముడిని చంపి, ఇతను చంపకూడదు అనగానే ఇలాంటి మాటలే మాట్లాడతావు విభీషణ శత్రుపక్షపాతంతో నువ్వు. వీడు ఎంత పాపాత్ముడు, అశోక మనం తగలెట్టాడా, ధ్వంసం చేసేశాడా, నా కుమారుణ్ణి చంపాడా, మన వాళ్ళని చంపాడా, సీతతో మాట్లాడకూడదంటే మాట్లాడా, వీడిని విడిచిపెట్టాలా, వీడి తల నరికేయాలి, వీడు తగలబెట్టాలనగానే నిజమే వీడు చేసినవన్నీ పాపాలే, వీడు చంపడానికి అర్హుడే, కానీ మరి శాస్త్రం నువ్వు చదువుకున్న పండితుడుగా వాళ్ళ అన్నగారిని పండిత అని సంబోధించాడు ఆయన. నువ్వు పండితుడివి, జ్ఞానివి, పైగా ఎప్పుడు కోపగించడం ఎరగనివాడు. నువ్వు కోపగిస్తే ఎవడే ఒడిగిపోతాడు. అసలు అది లక్షణం అట. కొంతమంది కోపం రాదు, వస్తే ప్రమాదం. అందుకే రామాయణం ప్రారంభంలోనే కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అంటాడు వాల్మీకి మహర్షి. నారదుని అడుగుతూ కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే, కోపం రాదు కానీ ఎవరికైనా కోపం వస్తే, ఆ కోపం వస్తే అతని కోపానికి యుద్ధంలో దేవతలు కూడా ఉడికిపోతారా, అలా దేవతల్ని కూడా తన కోపంతో ఉడికించేవాడు ప్రస్తుతం ఎవడు లోకంలో, కోన్వస్మిన్ సాంప్రతంలోకే, సాంప్రతం అంటే ప్రస్తుతం అనమాట, ఈనాటి ఈ లోకంలో అలా దేవతల్ని కూడా తన కోపంతో ఉడికించేవాడు ఎవడు. ఎంత గొప్ప మాట అండి. అంటే రాముడికి కోపం రాదట, కానీ ఎప్పుడైనా అత్యావశ్యకమై కోపం తెచ్చుకుంటే దేవతలు కూడా ఉడుకుతారు అలాంటి వాడు. కానీ రావణుడు ఎలా కాదు, వాళ్ళు ఎప్పుడు కోపమే, ఆంటే కోపం వంటి కోపం, అన్నం పెట్టమే అంటాడు. కొంతమంది దిక్మాలని ఇంట్లో కూర్చుని పెళ్ళం దగ్గర చూపిస్తారు, బయటంతా తావు దెబ్బలు తిని ఇంట్లోకి రాగానే ఆవకేసేమే తగలేసామే అంటాడు, లేదా మజ్జి తగలే అంటాడు. మాట్లాడితే మజ్జిగ పోయాను లేడనమాట, అలా ధుమధుమలాడుతూనే ఉంటారు. నేను ఒక విచిత్రం వ్యక్తిని చూశాను తిరుపతిలో, ఉపన్యాసం అయ్యాక నన్ను డైరెక్ట్గా తీసుకెళ్లి దర్శనానికి తీసుకెడుతున్నారు. ఒక ఆయన పెళ్ళా బిడ్డలతో వచ్చాడు, వచ్చి దగ్గర నుంచి లైన్లో గొడవ 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 ఉన్నాడు. మధ్యలో మేము అక్కడ జాయిన్ అయ్యాం వాడితో, కర్మగారి చంపకుండా కొన్ని శిక్షలు వేయచ్చు అని మనుస్మృతిలో ధర్మస్మృతిలో చెప్తారు. ఏమని అంటే విరూపం, రూపం మార్చాలి, అంటే ఒక ముక్కో కాలో చెయ్యో కన్నో తీసేసి, లేదా వికలాంగుణ్ణి చెయ్యాలి, మౌండ్యం గుండు చెయ్యాలట, తర్వాత కశాఘాతాన్ని కొరడాలతో కొట్టించాలి. ఎప్పుడు దూత తప్పు చేస్తే కొరడాలతో కొట్టాలి, లేదా అవయవం తీసేయాలి, విరూపుణ్ణి చెయ్యాలి, వికృతుణ్ణి చెయ్యాలి, గుండు చెయ్యాలి, సొన్నం బొట్లు పెట్టాలి, గాడిద మీద ఊరేగించాలి, ఇవి చెయ్యాలి అనగానే ఓ బాగా సమయానికి గుర్తు చేసావు, వికలాంగుణ్ణి చెయ్యాలి. వీడిని తోక బాగా ఇష్టం కోతులకి, తోకలేని కోతి రెక్కలేని పెట్ట ఎందుకు పరిగిరావు, వీటి తోకని పెట్టిస్తే బాగుంటుంది, తగలబెట్టేయండి రా తోకను అన్నాడే. ఇంకేముంది, రావణాసురుడి భట్లందరికీ ఉత్సాహం వచ్చేసింది, వాళ్ళంతా ఆ అంటే ఊ అంటారు. వాడు పరుగు పరుగులు వచ్చారట, హనుమంతుడు వేటికి తీసుకెళ్లారు, డొక్కల్లో పొడిచారు, కుమ్మారు, కర్రలతో కొట్టారు, కశాఘాతాలు అంటే కొరడాలతో కొట్టారు, ఆ తోక దగ్గరికి పట్టుకొచ్చారట, రకరకాల బట్టలు పట్టుకొచ్చారు, పట్టు బట్టలు పట్టుకొచ్చారు, పాత గుట్టలు పట్టుకొచ్చారు, రకరకాల చీరలు కూడా పట్టుకొచ్చేసారట ఆడవాళ్ళు. వీడు తోక తగలబట్టడం కోసం చీరలు కూడా త్యాగం చేశారు, ఒకప్పుడు పట్టు చీరలు బయటికి తీరువాడు పొరపాటు కూడా. మొగుడు ఆడబడుచుకి ఇస్తానంటే చిచ్చి ఆడబడుచుకి ఎందుకు చీర, దానికి పట్టుకెళ్ళి నార చీర ఇవ్వండి అంటారు. అటువంటి వాళ్ళు కూడా వీడు తోక తగలబెట్టడానికి పట్టు చీర పట్టుకొచ్చారట, జాకెట్ గుట్టలు పట్టుకొచ్చారట, రకరకాల బట్టలు చుట్టేశారట తోకకి, పట్టుకొచ్చి దాని మీద అక్కడ రాశారు అత్యంత జ్వలన చీలాశ్చ తైలాస్. అప్పటికప్పుడు భగ్గు అంటే చూసారా, హైలీ ఇన్ఫ్లేమబుల్స్, అటువంటి ఆయిల్స్ అన్ని పట్టుకొచ్చారట. కర్పూర తైలం పట్టుకొచ్చారు, ఆవునెయ్యి పట్టుకొచ్చారు, ఆముదం పట్టుకొచ్చారు, నువ్వుల నూనె పట్టుకొచ్చారు, ఇంకా అవిసె నూనె పట్టుకొచ్చారు. ఈ నూనెలన్నీ పోసేయడం మొదలెట్టారు తోక మీద. అన్నంలో కాస్త నెయ్యి వెయ్యంటారు అంటే దిక్కుమాలాళ్ళు ఎవరికి నెయ్యి వేయరు. వీళ్ళు ఆ తోక మీద పోసారట శుభ్రంగా. ఇలా పోసి పోసి గుడ్డలు తుడుతూ ఉంటే ఈలోపు హనుమంతుడు ఏం చేస్తున్నారో చూద్దామని అలా తోక పెంచడం మొదలెట్టాడు. తోక పెరిగే కొద్దీ గొడ్డలు తీసుకొచ్చారు వాడు, గొడ్డలు కట్టే కొద్దీ తోక పెంచుతున్నాడు. వాళ్ళు గొడ్డలు తెస్తూనే ఉన్నారు, ఈయన తోక పెంచుతూనే ఉన్నాడు. వాళ్ళు దాని మీద నూనె పోస్తూనే ఉన్నారు. డబ్బాలకు డబ్బాలు, డబ్బాలకు డబ్బాలు పట్టుకొచ్చేసారు. మొత్తం దుబాయ్ కువైట్ నుంచి పట్టుకొచ్చేసారు పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చి గొట్టాల ద్వారా పోసేస్తారు దాని మీద. ఆఖరన ఈ మహాకాయుణ్ణి ఊరంతా ఊరేగించడం మొదలెట్టారు. యామని కొరడాలతో కొడుతూ, ఈ దుర్మార్గుడు రావణుడి ఆజ్ఞని ఉల్లంఘించి రాత్రి వేళ సీతను చూచి మాట్లాడాడు, మన వాళ్ళని చంపాడు, వాడికి తగిన ప్రాయశ్చిత్తం చూడండి అని తోకకి కాకడాతో వెలిగించేశారు, నిప్పెట్టేశారు. ఆకండి కొరడాతో కొడుతూ వీధి వీధి తిప్పుతూ ఉంటే హనుమంతుడు పక్కపక్కన వేడి, ఎంత మూర్ఖులు ఈ రాక్షసులు, రాత్రి చీకట్లో ఈ వీధులు సరిగ్గా చూడలేదు నేను, ఎక్కడ ఏ వీధులు ఏ ఇల్లు ఉంది, ఏ ఇంట్లో ఎంత బలం ఉంది, ఎక్కడ ఎంతమంది శత్రువులు ఉన్నది, ఇవన్నీ చూస్తున్నట్ట దొంగాడి చేతికి తాళం ఇచ్చినట్టుగా. అన్ని శత్రువులు ఎవరన్నా వీధుల్లో బలాలు వచ్చి తిప్పుతారా, అసలు తమ మూల బలం తెలియకుండా దాచాలి. కానీ రాక్షసులకి బుర్ర బలం తక్కువ, భుజబలం తప్ప. అందుకని ఈ తాగిన వేగంలో అన్ని చూపించేశారు, అన్ని చూశాడు. ఓహో ఈ దక్షిణం వైపు 500,000 ఉన్నారు, ఆ వైపు 200,000 బలం ఉంది, ఇక్కడ ఈ ఆయుధాలు ఉన్నాయి, ఇక్కడ ఈ కోట్లు ఉన్నాయి, ఇవి పగలబడితే ఇక్కడ రావణాసురుడు బయటకు వస్తాడు, అన్ని చూశాడు బాగా. ఈలోపు ఈ రాక్షస స్త్రీలు పరుగు పరుగున సీత దగ్గరికి వెళ్ళారు. సీత సీత, ఇందాక మా రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్లారే ఆ కోతిని, నీ చుట్టం నీతో మాట్లాడాడు, వాడి తోకకి నిప్పెట్టారో అయిపోయాడు, వాడికి అయిపోయాడు వచ్చి అన్నారట. పాపం సీతాదేవి గొల్లును గోలెత్తింది, నా కోసం వచ్చి హనుమంతుడు తోకకి నిప్పు అంటించేస్తే ఏమైపోతున్నాడో ప్రస్తుతం, నగర వీధులలో ఏ బాధ పడుతున్నాడో అనుకున్నది. ఆ పరమ పతివ్రత తరుణి శిరోమణి వెంటనే ఆచమనం చేసి ఏమన్నది, యదివాస్తు ఏకపత్నిత్వం సీతో భవకను మతః యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యదివాస్తు ఏకపత్నిత్వం సీతో భవకను మతః. నేను నిజంగా నా భర్తని భక్తితో పూజించినట్టయితే, యద్యస్తి పతి శుశ్రూష అని చెప్పింది మొట్టమొదటి ఆవిడ చెప్పింది, అది నా భర్తని నేను సేవ చేసి మెప్పించినట్టయితే, పతి సేవ చేసిన దానినైతే. రెండవది యద్యస్తి చరితం తపః, తపః తపస్సుని చరితం చేసినట్టయితే, నేను తపస్సు ఆచరించినట్టయితే, అంటే ఆవిడ కూడా తపస్సు చేసింది అనమాట, ఒకప్పుడు తన భర్త నామాన్ని జపం చేస్తూ అదే గొప్ప తపస్సుగా భావించింది ఆవిడ. నా భర్తకి సేవ చేసినట్టయితే, నేను తపస్సు చేసినట్టయితే, యదివాస్తు ఏకపత్రిత్వం రాముడు ఏకపత్ని వ్రతుడైతే, సీతోభవ హనుమత హనుమంతుడికి ఓ అగ్నిదేవుడా చల్లబడుదువుగాక, హనుమంతుడి తోకని కాల్చకుండా చక్కగా చల్లబరిచెదవుగాక. యదివా భాగ్యశేషో మే సీతోభవ హనుమత. ఇంకో మాట అంది, ఇంకా నాకు భవిష్యత్తులో సుఖం కలిగే యోగం అంటే భాగ్యశేష, ఇంతకాలం కష్టాలు అనుభవించా, నాకేమైనా శుభం వచ్చే యోగం అంటే, నా నుదుట కొంచెమైనా ఆ భగవంతుడు శుభం రాసి ఉంటే, సుఖం పొందే యోగం ఉంటే, హనుమంతుడికి చల్లబడు. సుగ్రీవుడు సత్యసంధుడైతే నన్ను ఈ కష్టం నుంచి బయట పెట్టాలనుకోని అతడు భావిస్తే హనుమంతుడికి చల్లబడు. రాముడు నిజంగా ధర్మస్వరూపుడైతే ఆ తోకకున్న అగ్ని చల్లబడుగాక అని ఈ విధంగా ఆవిడ 3 సార్లు అన్నది. ఈలోపు అక్కడ హనుమంతుడికి ఒక తమాషా జరిగిందిట, తోకకి వేడిగా అంటుకుంటున్న ఆ అగ్ని కాస్త చల్లబడిపోయింది. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుంది తోక, ఇన్లే బాటిల్ తీసుకెళ్లి డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఎలా గట్టగడుతుందో అలా ఈ తోక కూడా చల్లబడిపోయింది. ఇదేంటబ్బా తోక చల్లగా ఉంది, నిప్పు అంటుకుంటే బగ్గు బగ్గు అనాలి, అలా బగ్గు బగ్గు అనకుండా చల్లగా ఉంది ఏమిటి అని, ఒకవేళ నిప్పు చల్లారిపోయిందేమో మంట ఆరిపోయిందేమో అని తోక దగ్గరకు తీసుకు చూశాడు. చూస్తే తోకకి నిప్పు అలాగే ఉంది, నిప్పు నిప్పు కింద ఉంది, ఆ నిప్పు నిప్పు కింద లేదు, చప్పగా ఉంది, ఇదేంటో అనుకున్నాడు. అప్పుడు అర్థమైంది, ఈ అగ్ని నన్నేం చేస్తాడు, రాముడి పరాక్రమం నాకు తెలుసు, రామచంద్ర ప్రభు కార్యం కోసం ఆకాశంలో ఎగురుతూ వస్తూ ఉంటే, సముద్రం చేసి లంఘనం చేస్తూ ఉంటే మైనాకుడు సాయం చేశాడు, నేను నాగమాత సురసని జయించగలిగాను, సింహికని చంపాను, రాళ్ళు రప్పలు కూడా రామకార్యానికి సాయం చేస్తాయి, జటాయు రాముడికి సాయం చేయలేదు సీత కోసం, అలాగే అగ్నిహోత్రుడు కూడా రాముడి కోసం సాయం చేస్తూ నా తోకకి చల్లబడ్డాడు. అయినా మా అమ్మ సీతాదేవి పరమ పతివ్రత, సీతాదేవి పని మీద వస్తే సీతాదేవి నా కోసం ప్రార్థన చేయకుండా ఉంటుందా? సందేహం లేకుండా ఇది సీతాదేవి ప్రార్థన ప్రభావము, ఆవిడ పాతివ్రత్యం మహిమ, రాముడి సత్యసంధతకి ఈ తగినటువంటి ఫలితం, ఇవన్నీ ఒక ఎత్తు. అసలు మా నాన్నగారికి ఈ అగ్నిహోత్రుడు మంచి మిత్రుడు, అగ్ని వాయువు చాలా స్నేహితులు, మా డాడీకి కూడా ఎంతో స్నేహితుడైనటువంటి ఈ అగ్నిదేవుడు నా తోక కాలుస్తాడా, కాల్చడు కాల్చడు కాల్చడు, సమస్త భూతాలు నన్ను అనుగ్రహిస్తున్నాయి అనుకున్నాడు. ఇంక ఇప్పుడు ఏం చెయ్యాలి, వీధులు చూశాను, పరాక్రమాలు అంటే ఏమిటో చూశాను, వీళ్ళ మూలబలాలు చూశాను, అన్యయ్యాయి, రావణాసుడికి ఇవ్వవలసిన రెండు మాటలు ఇచ్చాను, డెప్పగాయ మీద నాలుగు కొట్టినట్టే మాట్లాడాను, ఇక నాకు కొంచెం మిగిలింది. అల్పశేషం ఇదంకా ఇంకొంచెం మిగిలింది అనుకుంటాడు. ఎంత చేసినా ఇంకొంచెం మిగిలిందని అనుకుంటున్నాడు. ఆయన వెంటనే ఏం చేశాడు, ఈ లంకా నగరాన్ని ఒక చూపు తోడాలి. టక్కన ఎంత శరీరంతో ఉన్నాడని చెప్పగా విపరీతంగా పెంచిన శరీరాన్ని అలా 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 కుంచేశాడు. కుంచగానే మీద ఉన్న కట్లు కాస్త కిందకి జారిపోయాయి. ఒక వ్యక్తి మంచి లావుగా ఉన్నప్పుడు ప్యాంటు కుట్టించుకుని తర్వాత పట్టాడైపోతే ప్యాంట్ కిందకి జారిపోదాం రోడ్డు మీదే, అలాగే ఈ కట్లన్నీ మొత్తం కిందకి డబడబా జారిపోయాయి అనమాట. జారిపోవడంతో మళ్ళీ రివ్వను ఒక్కసారి శరీరం పెంచేశాడు. పెంచేసి ఆ పక్కనే ఒక ఉక్కు స్తంభం తీశాడు, పరిగె లాంటి ఆయుధం. దాంతో ఎంతవరకు తనని కొరడాలతో కొట్టి మోచేతులతో పొడుస్తున్న రాక్షసుల నెత్తి మీద దప 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 బాగేశాడు. నిన్న మన పురోహితులు కొబ్బరికాయలు పగలగొట్టినట్టు వాళ్ళ తరకాయలన్నీ పగలగొట్టి బాగేశాడు. వలసి పెట్టి పట 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 పగిలిపోయాడు. కాకపోతే పాప వీళ్ళు కొబ్బరి చెప్పు వాడు తిరిగి ఇస్తారు, మరి అక్కడ ఇవ్వడానికి వెళ్ళలేదు మొత్తం పచ్చడే. ఆ విధంగా నరికి బాగేశాడు వాళ్ళని. చంపేసి ఇప్పుడు విజృంభించాడు, లేచాడు, టక్కన తోటతోటి వాళ్ళందరినీ చుట్టబెట్టి అంటించేశాడు. ముందుగా తోకకి నిప్పు పెట్టిన రావణాసురుడు కొంపకి అంటించాడు నిప్పు. అక్కడి నుంచి బయలుదేరాడు. రావణస్య భవనం తథా కుంభకర్ణస్తథైవచ వర్జయత్వా విభీషణ గృహం. ఒక్క విభీషణుడు ఇల్లు మాత్రం విడిచిపెట్టాడు. ఎందుకంటే విభీషణుడు బుద్ధిమంతుడు, జ్ఞాని కనుక ఆయనే తనకు ఉపకారం చేశాడు. అందుకని ఎక్సెప్ట్ విభీషణ, తక్కిన కొంపలన్నిటికీ వరస పెట్టి నిప్పు అంటించడం మొదలు పెట్టాట. మహోదరుడు, కాష్ఠదాసుడు, కరదాసుడు, ఇంద్రజిత్తు, యోపాక్షుడు, విరూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు, శంకుకర్ణుడు, ఏకాక్షి, స్వర్పణక మొదలైనటువంటి వాళ్ల గృహాలన్నీ విడిచిపెట్టకుండా వరుస పెట్టి టప్ప 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 తగలబెట్టుకుంటూ పోయాడు నిప్పు పెట్టేశాట. ఆశ్చర్యకరం. బంగారపు భవనాలు, వజ్రాలు, వైడూర్యాలు, నీలాలు, గోమేధికాలు, కనక పుష్యరాగాదులు ఉన్నటువంటి ఆ మణులన్నీ కాలిపోవడం మొదలెట్టాయి. కాలిపోతూ ఉంటే ఒక్కో చోట ఏమో నీలమణులు కాలిపోతే నీలంగా వస్తోంది మంట, ఒక్కో చోట పగడాలు కాలిపోతే ఎర్రగా వస్తోంది మంట, ఒక చోట ఏమో బూడిద రంగులో ఉంది. అగ్నిహోత్రుడికి సప్తార్చి అని పేరు. అంటే ఏడు రకాల జ్వాలలు ఉంటాయి. ఇలా ఏడు రకాల రంగులు కనపడుతున్నాయి అక్కడ. ఎప్పుడున్న చూడండి, అగ్ని ఎప్పుడు ఒకే రకమైన మంటలు ఉండదు. నీలంగా కొన్ని చోట్ల, గ్యాస్ సిస్టమ్ వెలిగితే నీలంగా ఉంటుంది, కట్టెలు వెలిగితే ఒక ఎర్రగా ఉంటుంది. ఇలా రకరకాల అన్నమాట. ఈ ధాతువులన్నీ కాలిపోయి వివిధ వర్ణాలలో రంగులు రంగులుగా అగ్ని మంటలు లేపేస్తున్నాడు పైకిలాగా. విస్ఫులింగాలు కమ్ముతున్నాడు ఆయన. ఇంతంత నిప్పురవ్వలు ఎగిరిపోతున్నాయి పైకి. భోరుమని ఏడవడం మొదలెట్టారు ఇళ్లలో ఉన్నవాడు. బయటకు వచ్చేశారు కొంతమంది, లోపల తగలబడిపోయారు కొంతమంది. ఆడవాళ్లు తగలబడిపోయారు, బాల్యంతరాళ్లు తగలబడిపోయారు. పాలిస్తున్నవాడు పాలిస్తున్నట్టే కాలిపోయింది. కొందరు బయటకు వచ్చారు. ముసలాళ్లు ముక్కాళ్లు తచ్చారు. చావగా మిగిలిన వాడు బయటకు వచ్చేస్తారు. హాతాత పుత్ర కాంతమిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం దిజీవితం. అయ్యో తండ్రి, అయ్యో కొడుక, అయ్యో కూతుర అని పేర్లు పెట్టి వరుసలు పెట్టి పలవరించి ఏడుస్తున్నారు కొంతమంది. ఎన్నాళ్ళు ఐశ్వర్యం అనుభవించాం, సుఖం అనుభవించాం, ఇప్పుడు ఆ సుఖమయమైన జీవితం దుఃఖమైపోయింది. ఇది సందేహం లేదు, వానరుడు కాదు, మృత్యుదేవత. ప్రళయకాల భయంకరమైన మృత్యుదేవత ఇక్కడికి వచ్చింది, మనల్ని తగలబెట్టేస్తోంది, కాలి చేస్తోంది, మనం చచ్చిపోతున్నాం అని ఏడుస్తున్నారట. అంతకంతకీ పైకి లేచిపోతున్నాయి మంటలు. నాగ్నిస్తృప్యతి కాష్ఠానాం. ఈ కాష్ఠాలు కాల్చే కొద్దీ అగ్నిహోత్రుడు విజృంభిస్తున్నాడు. తృప్తి లేదట. ఇంకా 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 ఉపన్యాసం చెప్పే కొద్దీ ఇంకా ఇంకా చెప్పించాలి పద్మాగర్ గారి చేత. మీరు ఎలా అనుకుంటున్నారో అలాగే అగ్నిహోత్రుడు అక్కడ కాల్చే కొద్దీ ఇంకా కాల్చాలి, ఇంకా కాల్చాలి, ఇంకా కాల్చాలి అని అనుకుంటూనే ఉన్నట్ట. మంటలు లేచిపోతూనే ఉన్నాయట. హనుమంతుడు అన్ని అంటించాక తృప్తిగా పై నుంచి చూచాడు. తోక పుచ్చుకుని ఇంకెక్కడన్నా అంటించాలా ఎక్కడైనా అని. అన్నిళ్ళు తగలబడిపోతున్నాయి విభీషణ గృహం తప్ప. అనుకున్నాడు, ఏదిరా అరవంటిరా అన్నాడు వాళ్ళని. అరుస్తూ ఉంటే కర్ణ కఠోరమైన ఆ ఏడుపులు కూడా సంగీతం కృష్ణకుమారి గారు పడిన అన్నమాచారి కీర్తనలో వినిపించింది ఆయనకి. ఆ భయంకర శబ్దాలు కూడా. ఎందుకనంటే వీళ్ళు పరమ పాపాత్ములు, క్రూరులు, నీచులు వీళ్ళు. ఏ మన మనకు అనుమానం రావాలి, ఏమండి రావణాసురుడు ఏదో చేస్తే వీళ్ళందరినీ తగలబెడతాడేమని. ఎన్నాళ్ళు వీళ్ళు రావణుడితో కలిసి ఎన్నో అకృత్యాలు చేశారు. వాడు ఎందరినో చంపి తీసుకొచ్చిన పాపపు నెత్తులు కూడుతున్నారు. ఎంతో మంది స్త్రీలు వీడికి పడి ఏడ్చారు. వాళ్ళ భర్తల్ని భార్యలు ఎదురుగుండా చంపి తినండని అప్పగిస్తే వీళ్ళంతా శవాలను పీక్కుతున్నారు. ఆనాడు శుభ్రంగా కోడిగుడ్డు పకోడి వేసుకుతున్నట్టుగా తినేశారు వాళ్ళందరినీ. ఇష్టం వచ్చినట్టు విజృంభించి ఎన్నో లక్షల ప్రాణుల్ని చంపిన ఆ దుర్మార్గులు, ఆ నెత్తులు కూడుతున్న పాపాత్ములు, సమస్త లోకాల్ని పీడించిన పాపాత్ములు ఆ పాపపు ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నారు. ఒకప్పుడు వాడు పెట్టిన తిండి తిన్నారు గనక. అందుకే నీచాశ్రయాహ నా శోభంతి అన్నారు. నీతుల్ని ఆశ్రయించుకున్న వాళ్ళు ఎప్పుడు శోభించరు. పాపాత్ముడు పాపం చేసి సంపాదించినప్పుడు ఆ సంపాదన మొదట్లో బాగానే ఉంటుంది. ఆ పాపపు కూడు తిన్న తర్వాత వచ్చే కష్టాలుంటాయే, అది అనుభవించడానికి చెప్పడానికి వీలు కాదు. అందుకే మీరు చూడండి, దరిద్రపు వృత్తులతో ఇతరుల పట్టగొట్టి మోసం చేసి సంపాదించిన వాడు ఎవడు ఏనాడు చివరి రోజుల్లో సుఖపడాడు. పిల్లల రూపంలోనూ ఇంకో రూపంలోనూ ఇంకో రూపంలోనూ అనారోగ్య రూపంలోనూ పీడిస్తుంది అది, అకాల మరణం తెచ్చి పెడుతుంది అది, ఏడిపించి తీరుతుంది. దుర్మార్గపు సంపాదన, సంపాదన నీతిగా న్యాయంగా ధర్మంగా ఉన్నదే నిలబడుతుంది. ఆ పాపపు సంపాదన వల్లే ఇప్పుడు వీళ్ళు ఈ దుర్మృత్యువు పాలైపోయి ఏడుస్తూ ఉంటే ఆయన ఏం జాలిపడలేదు. అందుకే కోట్లాది ప్రజల్ని ఏడిపించారు దుర్మార్గులు. మనం టెర్రరిస్టులు ఎందుకు చంపితే ఆనందిస్తాం? హఠాత్తుగా వచ్చే టెర్రరిస్టులు దాడి చేశారు, వాళ్ళని కాల్చి పారేస్తే అయ్యయ్యో మనం మరెట్టి వాళ్ళు చంపారని జారిపడతామా? ఎందుకు జారిపడం అంటే వాళ్ళ వల్ల దేశానికి ముప్పు కనుక. అదిగో అలాంటి వాళ్ళు అందుకే హనుమంతుడు అందరినీ కూడా అలా కాల్చి తృప్తిపడి మా సీతని ఎంత ఏడిపించారో దిక్కుమాల తిరుగులారా ఇంతకింత ఏడవండి అని ఏడిపించి అప్పుడు ఈ తోక పట్టుకెళ్ళి సముద్ర జలాల్లో చల్లార్చాడు. మనం చెప్పుకున్నాం ప్రారంభంలో హనుమంతుడు ఏమని చెప్పాడు తన కానీ అని రామబాణంతో కొలుచుకున్నాడు. యథా రాఘవ నిర్ముక్త శరశ్శసన విక్రమః గచ్ఛేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రామచంద్రుడు విడిచిపెట్టిన బాణం ఎంత వేగంగా వెడుతుందో అలా వెడతాను అన్నాడు. ఇప్పుడు నిజంగా అలాగే వెళ్ళాడు. రామబాణానికి ఒక లక్షణం ఉన్నది, శత్రు సంహారం చేశాక నీళ్లలో సముద్ర జలాలలో తనను తాను చల్లార్చుకుని కడుక్కుని మళ్ళీ రాముడు అమ్ముల పొదిలో దొరుకుతుంది. ఇప్పుడు ఈయన కూడా ఏం చేశాడు, తాకనే సముద్ర జలంలో చల్లార్చుకుని ఆ మంట చల్లార్చుకుని ఉత్సాహంగా లేచి నిలబడి పైన చూశాడా, లంక నగరం అంతా కూడా దగ్ధమైపోయింది అనుకున్నాడు. ఇంతలోనే హఠాత్తుగా ఒక్క క్షణంలో మళ్ళీ నిశ్చేష్టుడైపోయాడు, దుఃఖం వచ్చేసింది. అయ్యయ్యో ధన్యా ఖలు మహాత్మానో మునయ ృంధి మహాత్మానం అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను, నేను చాలా పొరపాటు చేశాను. కొంతమంది మూర్ఖులు తొందరపాటుతో కార్యక్రమాలు పాడు చేస్తూ ఉంటారు. అందుకే కోపం విడిచిపెట్టిన ఋషులంతా గొప్పవాడు. ఈ శ్లోకం ఇదే యథాతథంగా ఈ మొదటి పదం చాలా పురాణాల్లో రాశారండి ఆశ్చర్యం. ధన్యాఖలు మహాత్మానో మురయస్ తెక్క కిల్బిషాహ అనే పాదాన్ని వాల్మీకి వాడాడు. తక్కిన 18 పురాణాలు ఎక్కడో తోడు కనపడుతుంది, అంటే అంత ఉత్తమం అనమాట. పాపమును విడిచిపెట్టిన వాళ్ళు ఋషులు ధన్యులు. పాపమును విడిచిపెట్టుట అంటే కోపం విడిచిపెట్టుట అని అర్థం. కోపం ఒకటి ఉంటే అన్ని దుర్లక్షణాలు అందులో ఉన్నట్టే, దుర్గుణాలు ఉన్నట్టే. నేను నా కోపంతో ఓ పొరపాటు చేశాను, లంకా నగరాన్ని తగలబెట్టేశాను. కోపం అనేది పాము కుబుసం విడిచినట్టుగా జ్ఞాని అజ్ఞానంతో పట్టుకోకూడదు, దాన్ని విడిచిపెట్టాలి, తన జ్ఞానంతో విడిచిపెట్టాలి. పాములు అప్పుడప్పుడు కుబుసం విడిచిపెడతాయి, అలాగే జ్ఞానులు కూడా తమ జ్ఞాన ప్రభావంతో కోపము అనే కుబుసాన్ని విడిచిపెడతారు. అలా విడిచిపెడితేనే వాళ్ళు జ్ఞానులు. కోపం వల్ల చాలా ప్రమాదం ఉన్నది, నేను ఆ కోపానికి గురయ్యా, లంకను తగలబెట్టా, లంక మొత్తం అణువణువు మిగలకుండా తగలబడిపోతుంది. అంటే అశోకవనం కూడా కాలిపోయి ఉంటుంది, అశోకవనంలో సీత కూడా కాలిపోయింది బాబోయే చెట్టి చిక్కుమాల కోపం. వీణం చంపుతున్నాను అనుకున్నానే కానీ పొరపాటు చేస్తున్నాను అనుకోలేదు. లంకలో ఎక్కడ తగలబడని ప్రదేశం కనపడటం లేదు. సందేహం లేకుండా చెట్టు కాలిపోతే మా సీతే కాలిపోతే ఈ లంకానగరానికి నేను వచ్చి లాభం ఏమిటి? రామా నీ భార్యను చూశాను, మాట్లాడాను, ధైర్యం చెప్పాను, కానీ క్షణికోద్రేకంలో లంకను తగలబెట్టి ఆ సీత కాలిపోయింది, నేను పాపం చేశానంటే రాముడు ఏడ్చి ప్రాణం విడిచిపెడతాడు, రాముడు తస్తే లక్ష్మణుడు తస్తాడు, లక్ష్మణుడు చచ్చిపోతే తక్కినటువంటి మొత్తం నరజాతి నశిస్తుంది, కృతజ్ఞుడు సత్యసంధుడు ఆదుడైన సుగ్రీవుడు రచిస్తాడు, మేము చస్తాం, ఎంత మందిని చంపడం కంటే నేను చావడం మంచిది, ఎందులో దూకి చచ్చిపోను అనుకున్నాడు ఆయన, బాధపడ్డాడు ఆయన. ఏం చెయ్యను ఇప్పుడు, మహాపాపం చేశాను అనుకుంటూ ఉండగా పైన చారణులు అని కొంతమంది మహాత్ములు ఉంటారు వాళ్ళు. ఆ చారణ మహర్షులు పైన నిలబడి, ఆహా హనుమంతుడు ఎంత గొప్ప కరకార్యం చేశాడు, లంకంతా తగలబెట్టేశాడు, లంకలో విభీషణ గృహం సీతాదేవి ఉన్న వృక్షం తప్ప అన్ని తగలట్టాయి, ఆ రెండే బాగున్నాయి, సీత ఎంత హాయిగా ఉందో అన్నారట వాళ్ళు. బతికించారు బాబు, నేను చచ్చిపోతున్నాను సమయానికి. అయితే సంతృప్తి పొందలేదు. ఎప్పుడు జ్ఞాని విన్నదానికి తృప్తి పొందడు, స్వయంగా చూడాలి, చూసిందే నిజం. అందుకని మళ్ళీ వెళ్ళాడు అశోక వృక్షం దగ్గరికి. అక్కడ చూశాడు సీతని, శిశుప వృక్షం మూలలో ఉన్న తల్లికి నమస్కారం చేశాడు, అభివాద్య జమైథిలీం పాదనమస్కారం చేశాడు, ఆయన అన్న ప్రకారంగానే సీతాదేవికి, అమ్మా నా పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల మళ్ళీ నిన్ను చూశాను, నిన్ను కళ్ళారా తిరిగి చూడగలను అనుకోలేదు, అదృష్టం పండింది చూశాను, భాగ్యం అమ్మయ్యా సంతోషం, ఇక వెళ్ళొస్తాను అని చెప్పి తల్లి దగ్గర సెలవు తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు బయలుదేరాడు. అరిష్టము అని ఒక పర్వతం ఉంది అక్కడ లంకానగరం దగ్గర. దిగేటప్పుడు త్రికూటం దగ్గర దిగాడు, ఈ పట్టు మాత్రం అరిష్ట పర్వతం దగ్గరికి వెళ్ళాడు. దాని మీద వెలబడ్డాడు. అక్కడ రకరకాల వృక్షాలతో పొదలతో ఉన్నది ఆ పర్వతం. మంచి ఉత్తుంగమైనటువంటి కెరటాలు నేస్తున్నాయి సముద్రం నుంచి. తుంగగడ్డి కూడా ఉంది అక్కడ, అందులో పద్మాలు కూడా కనపడుతున్నాయి, వనపద్మాలు అన్నారు అక్కడ. మంచి చెరువులు ఉన్నాయి, చెరువుల్లో ఉన్న తామర పువ్వులు దర్శనమిస్తున్నాయి. వాటిని చూచుకుంటూ ఎగిరి ఆ కొండ మీదకి నిలబడి శరీరం విపరీతంగా పెంచి కాళ్లతో ఒక ఊపు ఊపాడు. అది ఎంతట? 8 మైళ్ళు పొడవుందిట, 4 మైళ్ళు ఎత్తుందిట. అంత కొండ మీద కాళ్లతో ఒక్క తొక్కు తొక్కిన పైకి లేవడంతో ధరణ్యాం సముపావిశత్తు భూమితో సమానంగా దిగిపోయింది. మొత్తం భూమిలోకి దిగిపోయింది. నేలవట్టం అంటే అది, అలా నేలవట్టం చేసేసాడు అంత కొండనే. ఎప్పుడైనా రోడ్లు గతుకులు గతుకులుగా ఉండి నేలవట్టం చేయాలంటే ఆయన పిలుచు తొక్కు తొక్కింటే చాలు, ఇక మళ్ళీ రోడ్ వేయడానికి వేరే వాళ్ళు ఎవరి చేత తొక్కించక్కర్లా. అంతలా ఒక్కసారి ఒక తొక్కు తొక్కేసి పైకి లేచిపోయాడు ఆయన, రివర్ పైకి లేచిపోయాడు. శేతాభ్ర ఘన రాజీవ వాయుపుత్రానుగామిని. ఆ హనుమంతుడు ఆకాశంలో మేఘాల్లోంచి ముందుకు వస్తున్నాడు, మళ్ళీ లోపలికి వెడుతున్నాడు. మేఘాలు కప్పుతున్నాయి, ఒక్కొక్కప్పుడు బయటకు వస్తున్నాయి. అటువంటిప్పుడు ఎలా ఉందట, హనుమంతుడితో పాటు కొన్ని చెట్లు కూడా వెళ్ళాయట. అవి తెల్లని మేఘ పంక్తుల్లా కూడా వస్తున్నాయట. ఆయన పువ్వులతో ఉన్నటువంటి చెట్లు అన్నమాట. కనపడతాడు, కనపడ్డు, దృశ్యాదృశ్యుడు అన్నమాట. సూర్యుడు చూసారా మేఘాలు ఉన్నప్పుడు, ఒకసారి మేఘాల నుంచి బయటకు వస్తున్నాడు, ఒకసారి రాడు, అలా కనపడి కనపడకుండా పెడుతున్నాడు. మధ్య మధ్యలో గర్జిస్తున్నాడు, ఖే యథా నిపత తిల్కాద్యుత్తరాంతా ద్వినిశ్రుత అన్నారు. ఉత్తరం దిక్కు నుంచి ఆకాశంలో ఒక తోకచుక్క వస్తున్నట్టుగా ఉన్నాడు. రావణాసురుడికి అరిష్టం కలిగించడానికి తోకచుక్కతో పోల్చారు ఆయన. లేదా హఠాత్తుగా ఒకంత ఉల్క రాలిపోతుందా, నక్షత్రం రాలుతుందా అన్నట్టుగా ఆకాశంలో ఆయన దూకుతున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. మంచి గర్జన చేస్తున్నాడు, హుంకారం చేస్తున్నాడు. ఆయన గర్జిస్తూ ఉంటే దిక్కులన్నీ మారుమోగిపోతున్నాయి. సీతను చూచాను, రావణుడికి గుణపాఠం నేర్పాను, చెయ్యవలసిన ఘనకార్యాలు చేశాను, రామకార్యం నెరవేర్చాననే ఆనందంతో అప్పుడు ఆయన, ఇందాక వెళ్లేటప్పుడు అంతలాగా లేదు, వెళ్లేటప్పుడు కొంచెం డల్గానే ఉన్నాడు, ఏమో ఏమవుతుందో అని. ఇప్పుడు అలా కాదు, మహోత్సాహం కదా. మరి కొత్తగా గోల్డ్ కాయిన్స్ జాయిన్ అయిన కొత్తల్లో పొందిన వాడికి ఎంత ఆనందం వచ్చి ఎగురు గంతులేస్తారో అలాగే గంతులేసి బ్రహ్మానందంతో గర్జన చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఈలోపు పాపం యువతల మహేంద్ర పర్వతం దగ్గర సముద్ర తీరంలో గడ్డం కింద చేతులు పెట్టుకుని నీరసంగా కూర్చున్నారట అంతా ఈ వానరులంతా అంగవాదులు. హనుమంతుడు ఈ పాటికి వెళ్ళాడంటావా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడో, ఒకడు అన్నాడు వెళ్ళాడని, ఒకడు వెళ్ళలేదంటాడు, ఒకడు చూశాడంటాడు, ఒకడు చూడలేదంటాడు, ఎందుకు అక్కడ సేతు ఉందా లేదా అంటారు, ఇలా ఎవడదాన్ని వాడు రకరకాలుగా మాట్లాడుకుంటారట. ఈలోపు ఆకాశం నుంచి ఉరుమురుమిన శబ్దాలు వినపడ్డాయి. ముసలైన రిటైర్ అయిపోయిన వాడు జాంబవంతుడు, ఆయనకే బాగా వినపడుతున్నాయి చెవులు, ఆయనకి మిషన్ పెట్టక్కర్లా. వెంటనే ఆయన, ఒరే అద్భుతమైన శబ్దం వినవస్తోంది, సందేహం లేదు, ఇది హనుమంతుడి రావణరా అన్నాడు. ఎంత మహానుభావుడండి ఆయన, ఇక్మాలు గర్వ తక్కిన వాళ్ళు కుర్రాళ్ళే, వాళ్ళకి వినపట్టాలి. ఈ వినపడకపోవడం పెద్ద చెడ్డ యాత్రండి బాబు, ఇది వినపడకపోతే వినపడకపోతే నటిస్తారా అని అంటారు. తర్వాత కళ్ళతోడు తెమ్మంటేనేమో టెలిఫోన్ తెస్తాడు, ఫోన్ తెమ్మంటే కళ్ళతోడు తెస్తాడు, ఇది తావు యాత్ర, ఇది వినపడకపోతే. కానీ మహానుభావుడు జాంబవంతుడికి ఆ వయస్సులో కూడా వినపడుతుంది అట. బాగా తినడం, మంచి తిండి తినాలి, వినం మందు తిండి తినకుండా ప్రకృతి సిద్ధంగా ఇలా బత్తాకాయలు చెప్పి మందొట్లో పెట్టుకుని ఆ బత్తాకాయలు తింటేనా, ఆహా అప్పుడు వాడు బస్తా మోస్తాడు ఖచ్చితంగా, ఈ బత్తాకాయ తింటే. అంతేగాని ఈ దిక్కుమాల తిండి తినకూడదు. ఆయన బాగా ఆరోగ్యం కలిగినటువంటి వాడు, భూమి చుట్టూ ఒకప్పుడు 7 సార్లు పదక్కడ చేసి వచ్చాట, అంతటి వీరుడు ఆయన. ఆయనే ముందుకున్నాడు, సందేహము లేదు, ఇది హనుమంతుడి నాదం. సర్వథా కృత కార్యోసౌ నాద ఏవం విధం అన్నాడు ఆయన. సందేహం లేకుండా హనుమంతుడు కృతకృత్యుడై వచ్చాడు, లేకపోతే ఇలా ఉండదు హనుమంతుడి శబ్దం. హనుమంతుడు ఇలా అరుస్తున్నాడంటే సీతను చూసే వచ్చాడు జ్ఞాని, కనిపెట్టేశాడు శబ్దాన్ని పెట్టనమాట. నిజంగా సీతను చూడకుండా వస్తే హనుమంతుడు 7 మొహం పెట్టుకుని వచ్చి ఇలా వస్తాడు, ఆ మొహం చూస్తేనే అర్థమవుతుంది మరి. అంచేత ఇతడు కృతకృత్యుడు వచ్చాడు అయి వచ్చాడనగానే అందరూ ఆనందపడిపోయి ఆకాశానికి ఎగిరారట. ఎగిరారట కొంతమంది క్షేళన చేశారు, సింహం గర్జన వంటి చేశారన్నమాట. కేచిత్ కిల కిలారామ, కొంతమంది కిలకిలారామాలు చేశారు. నాదంత్యంతే గర్జంత్యంతే నదంత్యంజే పురోగమా. కొంతమంది ఇలా చేతులు కొట్టుకున్నారు, కొందరు అరిచారు, కొందరు పాటలు కూడా పడారట. ఆహా చేతన్ని చూచాడోయ్ అని పాటలు పాడుకున్నారు సొంత పైచ్యం కొట్టి. ఇలా రకరకాలైన శబ్దాలు ఆనందాలు చేశారట. ఇక్కడ అంటాడు వానరులు అదృష్టవంతులు, సిగ్గుపడకుండా ఎగిరి గొంతులు వేస్తున్నారు. అదే మనమైతే ఎంత ఆనందం వచ్చినా నలుగురు చూసుకుంటే డాన్స్ చేయలేం ఎవడేమనుకుంటాడు అని. అంచేత నాకు కూడా అప్పుడప్పుడు కొంచెం ఆంజనేయుడు కదా చెప్పినప్పుడు ఆంజనేయుడు లక్షణాలు వచ్చి నేను అలా ఎగురుతూ ఉంటాను. ఇప్పుడు ఎగరలేదు కానీ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఎగిరి చూపిస్తాను. అంచేత మహానుభావుడి యొక్క శక్తి అటువంటిది. సీత కోసం రాముడి కోసం చేసిన పొరలలో విజయం పొందగానే వాళ్ళకి ఆనందం వచ్చిందిట. అందుకని ఎగిరారు, గంతులేశారు, దూకారు, చేతులు కొట్టుకున్నారు, కిచ్చకిచ్చలాడారు, గోక్కున్నారట, పక్క వాళ్ళు ఎత్తు మొట్టికేరు కూడా వేశారట. కొంతమంది ఏమో తోకను ముద్దు పెట్టుకున్నారట, మంచి తోక. తోకుంటే ఒక్కొక్కప్పుడు భలే ఉపయోగపడుతుంది, మనకుంటే ఇబ్బంది కానీ కోతులు కదా ఉంటే భలే ఉపయోగం. ఇలా ముద్దు పెట్టుకుని కొట్టుకున్నారు చక్క. మీ పేరు కొట్టుకుంటే దొరదలు పోతాయి, ఏగలు కొట్టుకోవచ్చు చక్క. అలా రకరకాల చేష్టలు చేశారు. ఎగిరి హనుమంతుడికి ఎదురుగుండా వెళ్ళారు వెళ్ళగలిగిన వాళ్ళు. ఈ ఎగరలేని పిల్ల కోతులు దూరంగానే ఉన్నారు, పాపం అలాగే దూరం కాబట్టి మనం ఎగరలేకపోయాం అరే రే అనుకున్నారట. క్యూలో తోసుకుని వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి వాళ్ళది. ఈ లోపు హనుమంతుడికి ఎదురుగుండా వెళ్ళి చెయ్యి పుచ్చుకోగానే ఆయన అందరిని వచ్చిన వాళ్ళ ప్రేమగా నిమిరాడు. ఆయన వస్తున్నప్పుడు ముందు మైనాగ పర్వతాన్ని నిమిరాడు, ఇప్పుడు మళ్ళీ తన వాళ్ళని నిమిరాడు. ఢామ్ అనే శబ్దంతో అందరూ అక్కడ దిగారట. డబ 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 దిగడంతో మళ్ళీ ఆ పర్వతాలన్నీ ఊగిపోయాయి. ఇక్కడ కూర్చున్నాక అంగదుడు చేతిని చేతిలోకి తీసుకున్నాడు, అందరూ కూర్చున్నారు. ఈయన అసలు ఎంత గొప్ప వాక్చాతుర్యం, సీతని చూశాడా లేదా, అందరికీ బాగా అస్త్రంగా ఉంది, ఎవరికి వాళ్ళే కంగారు పడుతున్నారు. సీతని సీతని అని వందసార్లు అంటే వాళ్ళు గుండెకి తెచ్చిపోతారు. అంచేత అలా చెప్పకూడదు. పరమానందే శిష్యుల కథ అని ఒకటి ఉంది, అందులో పరమానందే గారు ఏం చెప్పినా కాస్త మెల్లగా చెప్పండి అన్నట్టు ఎప్పుడు కుర్రాళ్ళకి సంగీతంగా. ఆయన కొంప తగలడింది, వీళ్ళంతా ఇల్లు తగలబడుతుంటే వచ్చి గురువు గారి దగ్గరకు వచ్చి గురువు గారు సరిగమ పదని సురువు గారు గురువు గారు ఏం జరిగిందిరా, గురువు గారు మన ఇల్లు, మన ఇల్లు ఏమైందిరా, ఈ మన ఇల్లు అని 4 గంటలు పాడి తగలబడింది అన్నారు. ఈలో మొత్తం తగలడింది, అంతసేపు చెబితే ఇబ్బంది. అంటే అంత కష్టం వచ్చినప్పుడు టక్కని చెప్పాలి, ఆ చెప్పే దాంట్లో సూక్ష్మత తెలియాలి. అందుకే నేను ముందే ఉన్నాడు దృష్ట సీత అన్నాడు, చూడబడింది సీత, చూచాను సీతను అన్నాడు తప్ప సీతని సీతని అంటే వాడికి గుండుపోటు తెచ్చిపోతాడు. అందుకని ఇంకెక్కడ సస్పెన్స్ లో పెట్టలేదు అనమాట. ఈ విధంగా చూచాను సీతని అనగానే ఈక వాళ్ళకి ఆనందం వచ్చేసిందిట. ఉపాయన నిజాదాయ, కొంతమంది ఏం చేశారు వెంటనే హనుమంతుడు చూశానని చెప్పిన తర్వాత యాపిల్ పడ్డు, బత్తాకాయ, ఇంకేవో రకరకాల అప్పాలు పట్టుకొచ్చి చేతులు పెట్టి అప్పుడు ఉపాయన అని ఉపాయనములు పట్టుకొచ్చారు తినడానికి. అంటే చూడకపోతే తేరనమాట వాళ్ళు, అది రహస్యం అక్కడ. అందుకని చూశానని చెప్పగానే ఆనందంగా పట్టుకొచ్చి పళ్ళు పెట్టారు చేతులు, మంచినీళ్ళు ఇచ్చారు, అవన్నీ పుచ్చుకుని ఆదరించాడు ఆయన. ఇప్పుడు అడిగాడు అంగదుడు ఎలా చూసావు ఏం జరిగిందని. మీరందరూ చూస్తూ ఉండగానే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలేలగా దాటి లంకా నగరానికి వెళ్ళాను, సీత కోసం వెతికాను, అక్కడ సీతను అశోకవనంలో చూచాను అని అంతా చెప్పాడు. లంకను తగలబెట్టిన విషయం చెప్పలా, చెప్తే బాగుండదు మళ్ళీ అందుకే. కానీ హేమాహేమి లేని వీరులందరినీ చంపేశారు అన్నాడు. పైగా ఆయన ఏమన్నాడు తెలిసిన, మీ అభిమానం వల్ల ఈ పని చేశాను, నా సొంత శక్తి కాదు, రామనామ ప్రభావం వల్ల, సీతాదేవి పాతివ్రత్య గరిమ వల్ల, మీ అందరి మహాప్రభావం వల్ల ఈ పని, ఇదేమి నేను చేసింది కాదు, ఇది మీ అనుగ్రహం అన్నాడు. ఎందుకంటే ఇంక వినయంగా ఎవరు చెప్పగలరు, ఇంత కష్టపడి చేసి నేనేం చేయలే, ఇదంతా మీదే అన్నాడు. అనగానే అందరూ సంతోషపడ్డారు. 100 ఏళ్ళు చల్లగా జీవించవయ్యా, నేను మృత్యుముఖం దగ్గర ఉన్నావు, నువ్వు రాకపోతే ఈ వార్త నువ్వు చెప్పకపోతే తస్తావు అనుకుంటున్నావు, ఇప్పుడు ఏమిటి కర్తవ్యం, ఎంతలోనే హనుమంతుడు ఆగండి, కంగారు పడకండి, నాకు ఒక కోరిక ఉన్నది, నేను ఇప్పటికే లంకా నగరాన్ని ఒక ఊహూపు ఒక కొలికి తెచ్చా, ఇప్పుడు మనం రాముడి దగ్గరికి వెళ్ళి రామా మేము సీతను చూశాం కానీ సీతను తేలేదని చెబితే ఏం బాగుంటుంది, నా మాట విని మనలో వీరులు ఉన్నారు, దగ్గర వాళ్ళని మొయ్యగలిగిన వాళ్ళు ఉన్నారు, ఈ నీలుడు, ఈ అంగదుడు, ఈ నలుడు, ఈ మహాత్ముడు జాంబవంతుడు, ఇక నేను ఒక్కడిని చాలు, మిమ్మల్ని అందరినీ మోసుకుపోతా, అందరం కలిసి లంకకి పోదాం, ఆ రావణాసుడు చంపేద్దాం, కుంభకర్ణుడు చంపేద్దాం, సీతను పట్టుకెళ్దాం, రాముడికి అప్పగిద్దాం, ఎంత బాగుంటుందో, ఏం చేద్దాం అన్నట్టు ఉత్సాహం ఎక్కువైపోయింది. అడిగాక సప్తాహం అయ్యాక వెళ్ళమని నేను అంటలేదు, నేను పెడతానంటే నేను అలా కాదు, సప్తాహం అయినా ఏడాదానికి చెబుతానంటాడు, మొత్తం సీతను లాక్కొచ్చేస్తానన్నాడు. అనగానే భలే ఉంది, అసలు కార్యక్రమాన్ని సక్రమంగా చేసి వచ్చిన కారణం చేత హనుమంతుడు ఏం చెబితే అది వింటాం, హనుమంతుడు చెప్పినట్టే మనందరం కూడా మళ్లీ లంకకి వెళదాం అన్నాడు. అంగదుడు కుర్రాడు కనుక తొందరపడి అని తగ్గాడు జాంబవంతుడు. ఏమిటి తాతయ్య ఏదో చెప్పడానికి అనుకుంటా తగ్గావు అన్నారట. మరేమీ లేదు, నేను పెద్దవాడిని చెప్పే మాట వినండి. ఎప్పటికే మనవాడు చెయ్యవలసిన పని కంటే ఎక్కువ చేశాడు. అతను ఏం చేశాడో నాకు తెలుసు, ఆయన సామాన్యుడు కాదు. మనం ఇక ఆలస్యం చేయకూడదు. మీరు అనుకుంటున్నట్టుగా లంకా నగరంలో ఉన్న వాళ్ళందరూ మన చేతుల్లో తెచ్చేవాళ్ళా? కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, రావణుడు రాముడి చేతిలో, లక్ష్మణుడి చేతిలో తప్ప మన చేతిలో తెచ్చేవాడు కాదు. ఉత్సాహంతో ఇతను అంటున్నాడు కానీ తొందరపడి. మనం వెళ్ళి ఆలస్యం చేయకుండా రాముడికి మాట చెప్పాలి. మనం తొందరపడి లంకకి వెళితే ఆ దుర్మార్గుడు సీతను చంపించి కంగారులో, అప్పుడు మళ్ళీ రాముడు మనం ఏదన్నా అంటాడు, లేదా ఇంకేదైనా జరగవచ్చు. కాబట్టి సత్కార్యంలో, సకాలంలో సత్కార్యం చెయ్యాలి అంటే యజమానికి చెప్పాలి. ఇంకా మారు మాట్లాడద్దు, మనం వెనక్కి వెళ్ళదు, ముందుకే పెడదాం అని కానీ అందరూ సరే అన్నారట. రివ్వురు ఆకాశానికి లేచారు ఒక్కసారిగా. పర్వతాలు, రెక్కలు కలిగిన పర్వతాల్లో ఎగురుతున్నారు వాళ్ళు. రాముని కార్యము తీర్చితిమేమింకొందుమే అసుర వరస్తామమున నియుద్ధ మహాకామ సత్తాత్ములైరి కపివరులెల్లలు. రాముడి పని చేసి పెట్టాం, ఇక మేము ఎవరిని లెక్క చెయ్యం, ఈ రాక్షసులే కాదు ఈ ప్రపంచాన్ని లెక్క చెయ్యం అనుకుంటూ మంచి యుద్ధోత్సాహంతో ఎగురుతున్నారట. చాలా క్లుప్తంగా చెప్పేస్తాను, చాలా పెద్ద కథ. నేను మొదలెడితే ఏ శ్లోకం ఎత్తుకున్నా వదలదు కనుక. అలా ఎగురుతూ ఉంటే హఠాత్తుగా సరిగ్గా ఋష్యమూక పర్వతం దగ్గర ఈ కిష్కింధకి వెళ్లే మార్గ మధ్యంలో ఒక పెద్ద తోట ఉంది. చాలా మహా ఉద్యానవనం అది. అది గోస్తనది తోట కంటే పెద్ద తోట అనమాట. అక్కడ మధువనమని ఒక వనం ఉన్నది. ఆ వనం ఏమిటంటే పువ్వుల్లోంచి పళ్ళల్లోంచి దొన్నెలు కడితే అందులోకి రసం కారుతుంది. అదొక రకమైన మధు అనమాట తేనె. అది తాగితే బలిమాత్తుగా బాగుంటుంది చాలా. అదో టైప్ పోయింది అనమాట ఆ రోజుల్లో. ఆ చెట్ల కట్టేసి ఉన్న చెట్ల దొన్నెలు మధువనంలో. అప్పుడప్పుడు సుగ్రీవుడు వచ్చి శుభ్రంగా చిత్తుగా తాగి ఆనందంగా తన భార్యలతో పాటు విహరించి పోతూ ఉంటాడు. ఆ వనం చూశారు వీళ్ళు. అందులో ఉన్న పళ్ళు, అందులో ఉన్న తేనె గురించి తెగ చెప్తూ ఉంటే అందరూ విన్నారు కానీ ఎప్పుడు చూడలేదు పాపం. అందుకని ఆంజనేయ అంగద, చిన్నప్పటి నుంచి మాకు ఈ తోట గురించి విన్నాం కానీ వెళ్ళాలని ప్రయత్నం చేస్తే వెళ్ళే అవకాశం దొరకలేదు. లోపలికి వెళితే ఉరిశిక్ష వేస్తాడు మరి రాజుగారు. అందులోకి ఎవరు వెళ్ళకూడదు. ఇప్పుడు వెళ్ళి కొంచెం పుచ్చుకుందామే అన్నారట. తీర్థం పుచ్చుకుందాం, మద్యం తాగుదాం, మధువు తాగుదాం అంటే వెంటనే హనుమంతుడు, నేను ఆజ్ఞాపించాను, మీ ఇష్టం దూకేయండి అన్నట్ట. సీతాదేవిని చూసేసరికి ఇంకేం రెచ్చిపోతున్నాడు. వాళ్ళకి ఉత్సాహం కావాలి స్వామివారికి. ఇప్పుడు ఏం చేసినా పర్వాలా, తనకు సాయం చేశారు వాళ్ళు, పుచ్చుకోండి అనగానే అంగదుడు సర్వత కృతకార్య అసావ్, అన్ని రకాలుగాను కృతకృత్యుడైన ఈతడు ఏం చెప్పినా అది అకార్యమైనా కార్యమే, చెయ్యదగిందే, మీరు వెళ్ళండి, మిమ్మల్ని ఎవరైనా ఆపితే వాళ్ళ అంతం మేము చూస్తామనగానే అందరూ దూకేశారట. సాధారణంగా తోటలోకి ఒక్క కోతి దూకితే చాలు, ఈ అందరూ దూకేశారు ఉత్సాహంతో. చెట్ల కొమ్మలు ఇరగొట్టేశారు, పళ్ళు తినేశారు, రకరకాల ఫలాలు తినేశారు. అందులో చక్కగా దొన్నెలలో కారి ఉన్నటువంటి మంచి తేనె, ఈ దిక్కుమాల కళ్ళు కాచమా లేనిపోయింది అది. పుష్పాసమం, పువ్వుల్లోంచి వచ్చిన మధు అంటారు తేనె అన్నమాట. అది గడగడగడ తాగేయడం మొదలెట్టారు. ఆ ఎప్ప రసాలు, ఫలాల రసాలు తాగేస్తూ ఉంటే బాగా మత్తు వచ్చేసింది. ఎక్కువ తాగితే తేనె కూడా మత్తే. అలా తాగి మైకంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తున్నారట. ఇక్కడ రాసేశారు వాల్మీకి మహర్షి కవిత్వం తొలగబోయిస్తాడనమాట. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ విలంతి కేచిత్ ప్రలపంతి కేచిత్ పరస్పరం కేచిదుపాశ్రయంతే పరస్పరం కేచిదుపాక్రమంతే పరస్పరం కేచిదుపబ్రువంతే పరస్పరం కేచిదుపారమంతే గాయంతమన్య ప్రహసన్నుపైతి హసంతమన్య ప్రణదన్నుపైతి నదంతమన్య ప్రణుదన్నుపైతి నుదంతమన్య ప్రహసన్నుపైతి పరస్పరం కేచిదుపాశ్రయంతి. ఒకడొకడు చేతులుచ్చుకులాపుకుంటున్నారు తాగిన వైకల్లో. ఒకడేం చేస్తున్నాడంటే ఇక్కడే ఉంది, కొందరు పాడారు గాయంత మన్య, కొంతమంది పాటలు పాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారట, ఆ గానాన్ని హాయిగా వింటూ చప్పట్లు కొట్టడం వచ్చేట. కొందరు పాడతారు, కొందరు పాడినప్పుడు చప్పట్లు మాత్రమే కొట్టగలరు, కనీసం అదే ముచ్చటే కదా చప్పట్లు కొట్టారట. మరికొంతమంది ఏం చేశారట, నవ్వడం మొదలెట్టారు. ఎందుకు నవ్వుతారో తెలీదు, దిక్మల లోపల వేరే సరుకు ఉంది, అందువల్ల నవ్వుతున్నారు అనమాట ఆ నవ్వడంలో కూడా. ఆ మధ్యన వాడు వచ్చాడు, సరిగ్గా సెంటర్కి వెళ్ళాను నా గర్వగా రాత్రిపూట. అక్కడ కారు దిగ్గానే వచ్చేసి హైబాబా మీరండి, హైబాబా మీరండి, హైబాబా ఏమంట, హైబాబా మీరా, హైబాబా మీరా, కాళ్ళు వచ్చి దండం పెడుతున్నాడు. చాలు లేదు దీవిస్తే లేవడు. తర్వాత అర్థమైంది తెగ తగ్గట్ట మైకుల్లో ఈ కాళ్ళు పెట్టుకోవాలి అన్నమాట. ఇంకా మీరండి మీరండి అంటాడా, మీరండి ఏమిటో తెలియదు. కొంతమందికి ఈ రకమైన విచిత్రమైన లక్షణాలు, వాళ్ళు కూడా అలాగే నవ్వడం మొదలెట్టారు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది చెట్లు కొమ్మల నుంచి తలకిందులుగా తోకతో వేళ్లాడుతున్నారు, పైకి కిందకి దూకుతారు, కొంతమంది గోక్కుంటారు, కొంతమంది పక్కవాడిని కొడతాడు ఒకడు, ఇంకోటి అంటాడు నేను చెప్పానంటే వాడు అంటే వాడు చెప్తుంది కదా అనమాట, అలా ఒకేసారి ఆ మాట అంటున్నాడు. తొట్టుపాటుతో మాట్లాడుతున్నారు కొంతమంది, ఇలా రకరకాల చేష్టలతో ఉంటే ఇక్కడ ఉంది. ఇక గాయం తమన్య ప్రణదం రూపైతే పాడేవాడు ఒకడైతే ఆ పాడేవాడికి ఏం పాడేవరా, ఏం పాడేవరా అని మొత్తగా వాడికి నమస్కారం చేస్తున్నాడు. ఆ ఒకడు నమస్కారం చేస్తున్న వాడిని తోపొచ్చు కనక్కలేని వాడికి దండ ఇస్తున్నాడు ఒకడు. వాడిని చూసి పక్కవాడు హృదం తమన్య అంటే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారంటే వాడికి దండేసేవి నాకు వేయలేదే అన్నట్టు. ఏడుస్తున్న వాడి పక్కవాడు తీసి ఏడవడం కదరా నవ్వాలరా అంటున్నారట. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా క్లైమాక్స్ గెలిపారు అన్నమాట. వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగా తెలుస్తాయి ఇవన్నీ, తెల్లారేసి కేసులు నీవే గనక అని చెప్పి ఈ రకంగా నానా గందరగోళం చేసి పారేస్తూ ఉంటే ఈ మధువనం మొత్తానికి కాపలా కాస్తున్న మహానుభావుడు ఉన్నాడు ఒక ఆయన, దధిముఖుడు సుగ్రీవుడికి మేనమాన, దీనికి కాపలా. రే ఆగండ్రా అన్నట్ట. ఆగండ్రా అనగానే ఒకడేం చేశాడు, పృష్ఠ దేవభాగం చెదరిసితా, చాలా తమాషా చెప్పాడు ఆయన. వెనక భాగం చూపించారు వాడు కోతిలు, ఆ వెనక భాగం చూపించారని చెప్తే అసహ్యంగా ఉంటుందని దేవభాగంచి దర్శితా దేవభాగం అని చూపించాడు. దానికి అంత స్పెషల్ గా పేరు పెట్టాడు అనమాట. ఆ విధంగా వాడు ఆ మలద్వారాన్ని చూపించి వాడిని ఎక్కిరించారు కర్మగాలి వాడికి, దేవభాగంచి దర్శితా. కొంతమంది కొంతమంది తోకతో కొట్టారు, దాంతో దధిముఖుడికి మండి చెట్టు అటు పీక్కొచ్చి కొట్టడానికి వచ్చాట. ఈ లోపు అంగదుడికి మండిపోయింది, ఆయన తగేసేది కంగారు, తెగ తగేశాడు. ఈ బైకుల్లో ఏం చేశాడు ఆయన, ఈయన సుగ్రీవుడికి మేనమామ, తనకి తాత ఏకంగా, అంటే తన తల్లికి స్వయాన ఆయన పిరతండ్రు ఏదో అవుతాడు అటువంటి వాడు. అటువంటి వాడిని లెక్క చేయకుండా మా వాళ్ళని అడ్డం కొడతావా అంటూ ఎగిరి వచ్చి మోకాలతో డొక్కలో ఒక కుమ్ము కుమ్ము కింద పారేసి నాలుగు గుద్దెట్ట. తతో వివశ దధిముఖ స్పృహ పడిపోయాడు కడుగురీబడ్డాడు. ఒక కుమ్మేస్తే అయిపోతాడు తెగ తాగేసిన వైకల్లో, అందులో తాగిన వాడు కొంచెం బలం కూడా పెరుగుతుంది. ఆ బలంతో కుళ్ళపొడి చేశారు ఆయన, కథలు లేకుండా పడిపోయి అతి కష్టం మీద లేచి మూర్ఛ నుంచి తేరుకుని ఇప్పుడు నాకు అర్థమైంది, ఒరే భటులారా అనవసరంగా చావు దెబ్బలు తిండదు ఎందుకు, మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఈ సమయంలో వీళ్ళకి అడ్డం పెడితే చంపేస్తారు మనల్ని, ఇప్పుడు మత్తులో ఉన్నారు, మన మాట వినేటట్లేదు, ఈ పువ్వుల్లోంచి వచ్చే తేనె, ఈ పళ్ళల్లోంచి వచ్చే తేనె ఎంత ప్రభావం ఉంటుందని నాకు అర్థమైంది, ఎంతకాలం నేను కాపలాకాశానికి రుచ్చోడలేదు, చూసుంటే నాకు తెలిసేది. ఇక ఒకటే, సర్వస్యైవాంగదే దోషం శ్రావయిష్యామి పార్థివ, ఇప్పుడే నేను రాజు సుగ్రీవుడి దగ్గరకు వెడతా, వెళ్ళి ఇక్కడికి వచ్చి వీళ్ళు చేస్తున్న పాపాలు చెబుతా. ఇక్కడ కూడా మళ్ళీ వాడు గుడుకుపోతాను అనమాట, నేను అక్కడికి వెళ్ళాక ఏం చెబుతాను తెలుసా, సర్వంచైవాంగదే దోష శ్రావయిష్యామి పార్థివం, మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న తప్పులన్నిటికీ దోషం అంతా అంగదుడిదే, అంగదుడే కావాలని రెచ్చగొట్టి వీళ్ళని తీసుకొచ్చి ఇలా ధ్వంసం చేస్తున్నాడు మనం అని చెబుతా. అప్పుడు ఈ అంగదుడికి ఉరి తను చూస్తారంటావా, అందరూ వచ్చేసారు అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళు, ఒక్క దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు రాలేదు అని అంటూ ఉంటే, మహాత్మా రామచంద్ర నువ్వేం భయపడకు, దక్షిణ దిక్కుకి వెళ్ళి ఆలస్యంగా వచ్చారు అంటే ఖచ్చితంగా చూసే తీరతారు వాళ్ళ సీతని. అందులో వాళ్ళందరికీ నాయకుడు అంగదుడు, వాళ్లలో మహాత్ముడైన హనుమ ఉన్నాడు, సందేహం లేదు. అంటున్నాడో లేదో పెద్ద శబ్దంతో ఢామని కిందకి దిగాడు దధిముఖుడు, వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు సుగ్రీవుడు, కాళ్ళ మీద నమస్కారం చేశాడు. మహారాజా అని కంగారు పడుతూ అన్నాడు, దక్షిణం దిక్కుకు వెళ్ళిన వానరులంతా మధువనంలో గడువు పెట్టారు, ఏమయ్యా నీ పరిపాలన, దిక్కుమాల పరిపాలన, ఎక్కడైనా సరే నైవర్క్షరజసారాజ్యం, మీ తండ్రి వృక్షరజుడు పరిపాలించే కాలంలో మధువనం కేసి ఒక్క కోతి కన్నెత్తి చూసిందా, మీ అన్న వారి పరిపాలించే కాలంలో ఎవడైనా మధువనంలో గడుగు పెట్టాడా, ఎవరూ చెయ్యని పని ఇవాళ చేస్తున్నారు వానరులు, నీ పరిపాలన అంటే ఎవడికి లెక్క లేకుండా పోయింది, అంగరాజులు వచ్చారు వనం ధ్వంసం చేశారు, మొత్తం అడ్డం కొట్టిన నన్ను సావుగొట్టారు, మన వాళ్ళని సావుగొట్టేశారు, అసలు తప్పంతా అంగదుడిదే, వాడే రెచ్చగొట్టాడు, వాడి గురిసెట్ చేసి నువ్వు చెప్పి అన్నట్ట. ఇది విని మామూలు రాజు అయితే కోపంతో రెచ్చిపోవాలి, కానీ రెచ్చిపోలేదు ఆయన, పక్క పక్క నవ్వాట. నేను నేరం చెబుతుంటే నవ్వుతావేమిటయ్యా మహారాజా అన్నాడు, నవ్వకేం చేయను అనగానే పక్క నుంచి లక్ష్మణుడు ఏమిటి అతను దాకొచ్చి కిచ్ 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 అంటాడు, నాకు అర్థం లేదంటే మా కోతులు లాంగ్వేజ్ నీకేం తెలుస్తున్నాయో, నీకు సంస్కృతం తప్ప మరోది రాదు, ఇది మా వానరాస్ లాంగ్వేజ్, ఇది మాకు మాత్రమే తెలుస్తుంది. ఆయన కిచకిచలాడుతున్న అసలు భాషలే చెబుతున్నా వీరు, మన వానరులు అంగరాజులంతా వచ్చి వనం ధ్వంసం చేస్తున్నారట. లక్ష్మణ నిజం చెప్పమంటావా, ఇది తెలివైన రాజు అంటే. సుగ్రీవుడు ఎంత ఊహ చేశాడు, నా ఆజ్ఞను ఉల్లంఘించి ఆలస్యంగా రాదు వానరుడు, ఒకవేళ వస్తే ఏడుపు మొహాలతో సుగ్రీవ ఆలస్యమైపోయింది అని బతిమాలుతూ వస్తారు దగ్గరికి. అంతేకాని విజృంభించి మధువనంలో దూకి చెట్లు వెరగొట్టి పళ్ళు తిని మద్యం తాగారంటే, మధు తాగారంటే సందేహం లేకుండా సీత తోడబడింది. దృష్ట సీత న సందేహో న చాన్యే న హనుమత, సందేహం లేకుండా సీతాదేవి తోడబడింది, నచ అన్యేన హనుమత, హనుమంతుడి చేత ఇతరుల చేత కాదు. ఎంత బాగా ఊహించి చెప్పాడు ఆయన. అనగానే అయితే పిలవమన్నాడు రాముడు, వెళ్ళి అంగదాదుల్ని వినయంగా సుగ్రీవుడు రమ్మన్నాడని చెప్పు. తగాదా పడగనగానే, నాకేం మీరు మీరు ఏనాటికైనా ఒకటి, నేనేగా వరయమండి, మీరు మీరు ఒకటి అయిపోయారు అడుగురు ఏందరు, వెంటనే లేచి ఆకాశంలో అక్కడికి వెళ్ళి అక్కడ మధువనానికి, అక్కడికి ఒక గొప్ప అసలు వాల్మీకి లాంటి కవి ఉంటాడంటారా, ఆయన అడవిలో ముక్కు మూసుకు తపస్సు చేసుకునే కవి. మనం అనుకున్నట్టుగా వాల్మీకి మహర్షి అని దొంగ లేకపోతే బోయవాడు అనడానికి ఆధారం రామాయణంలో లేదు. వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన అన్నది, అంటే ప్రచేతసుడు అని ఒక మహర్షి ఉన్నాడు, వరుణుడి కొడుకు, అతని కొడుకు వాల్మీకి మొదట్లో ప్రాచేతసుడు, అందుకే ఇదే శ్లోకం రామాయణంలో. ప్రాచేత సాత్ అంటే ప్రచేతసుడి కొడుకు అయినటువంటి వాల్మీకి మహర్షి చేత వేదము స్వయంగా రామాయణం అయ్యింది. మరి ఈ కథలో వచ్చింది, దీనికి గల కారణం ఉన్నది. రఘునాథరాయలను తంజావూరిని పరిపాలించాడు, ఆయన తన దివ్య దృష్టితో చూచి వాల్మీకి మహర్షి నిజంగా అవడానికి ప్రచేతసుడి కొడుకే, మధ్యలో ఒక దరిద్రపు వాతావరణంలోకి వెళ్లి ఒక బోయిదాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్నవాడి కోసం కళ్ళు తాగాడు, ఆవిడతో ఇష్టం వచ్చినట్టు విజృంభించి తిరిగాడు. చివరికి ఆయన ఇదిగో నారదాదులు రావడం వాటా లేదు, పుణ్యంలో తప్ప పాపంలో అండం, దాంతో పశ్చాత్తాపంతో మహర్షి అయ్యాడు, తపస్సు చేసి రామనామం చేసి. అందులో రఘునాథరాయలు రాస్తాడనమాట తన రఘునాథ రామాయణంలో, కిరాతరాతలం పుహత్తి కేవలం భుభక్తిమై మరామరాయటం తుపల్కుమ అని పంచచామరంలో. ఓయి కిరాత, ర అనే అద్భుతమైనటువంటి నామంతో కూడిన మరామర అనే మంత్రాన్ని జపించుకొని మరామరా ఇస్తే క్రమక్రమంగా అది రామరామయ్యి ఆయన అంత గొప్పవాడయ్యాడు. అంటే సందేహం లేకుండా కొంతకాలం ఆయన దొంగై తిరిగాడు, అప్పుడు ఆయనకి రత్నాకరుడు అని వేరే పేరు కూడా పెట్టారట. అటువంటి మహానుభావుడు, ఎంతో ఆలోచన దూరదృష్టి, సమాజ విశేషాలని తెలిసిన వాడు గనక అక్కడ ఒక శ్లోకం రాశారు. ఈ అంగదాదులు తెగతాగి ఇక తర్వాత హాయి విశ్రాంతికి కూర్చున్నారు. ఆ సమయానికి దధిముఖుడు సుగ్రీవాచ్య ప్రకారం మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వచ్చేసరికి వానరులు ఎలా ఉన్నారట, మేఘమానాన్మధూదకం అంటే తెగతాగి ఈ తాగిన దాన్ని మూత్రం కింద విడిచిపెట్టారట. అలా 10 సార్లు మూత్ర విసర్జన చేశాక వాళ్ళకి మత్తు దిగి కూర్చున్నారట. ఓ అయ్యో ఆశ్చర్యకరమైన విషయం చేయండి, నాకు దగ్గరకు నాకు ఈ విషయాలు తెలియవు గనక ఓ తాగుపోతాయని అడిగా. ఏమయ్యా అని అడిగితే, నిజమేనండి నేను తెగ తాగాక బాగా విడిచిపెట్టేస్తే అప్పుడు కాస్త మాకు మత్తు దిగుతుందండి అని చెప్పాడు. అది వాల్మీకి మహర్షి రాశాడు, అందుకు చెబుతున్నాను నేను. మేఘమానాన్ మధుతకం శ్లక్షణం అని ఆ తాగిన వైకు అలా విడిచిపెట్టున్నారట మూత్ర విసర్జన ద్వారా వాళ్ళు, అలా కూర్చుని ఉన్నారట. ఇది కూడా అంత సుస్పష్టంగా రాశాడు సుందరకాండలో. శుభ్రంగా కూర్చునుండగా కొంచెం ఎర్రబడిన కళ్ళు కొంత వద్దు తెక్కున్నాక అప్పుడు దగ్గరకు వచ్చి అంగదా నమస్కారం అన్నాడు. నువ్వు పెద్దాడు ఇది అన్నం పెడతావేమిటన్నాడు. ఏం పెద్దలేవో, ఇందాక పొడిచినప్పుడు లేదు కానీ ఇప్పుడు పెద్దాడు. మరేం లేదు, నువ్వు వచ్చిన విషయం చెప్పాను సుగ్రీవుడికి, వినయంగా మిమ్మల్ని వెంట పెట్టుకు రమ్మన్నాడు. అనగానే పెద్దవాడు నిన్ను ఇందాక తన్నేని ఏమనుకోక తాతయ్య, ఇంకొకప్పుడు నేను రాజు అయ్యాక ఆ తన్నిన ఒంటికి జెండు బొమ్మది నేను అప్పుడు స్థాపనం పెడతానులే అని ఓదార్చి, ఇప్పుడు అంగదుడు తిరిగాడు తక్కిన వానరుల చేసి, ఓ వానర వీరులారా మహానుభావులారా మీరందరూ ఏం చెబితే అది చేస్తాను, మనం వచ్చిన విషయం రాముడికి తెలిసింది, ఆయన మనల్ని రమ్మని సుగ్రీవుడి ద్వారా కబురు పెట్టాడు, నేను రాజుని కదా మీకు రాయకుండి కదా వెళ్ళిపోదామని అన్ను, మీరేం చెబితే చేస్తాను, వెడదామా ఉందామా అనగానే, ఇలాంటి యువరాజు ఎక్కడుంటాడు, ఇంత గొప్పవాడు అయ్యుండు కూడా మేం చెప్పినట్టు చేస్తానంటున్నావు, ఇదిగో నీకు మాట ఇచ్చాము, నువ్వు దూకంటే అగ్నిలో దూకుతావు, నువ్వు చెప్పినట్టే చేస్తావన్నారట. అలా అనిపించుకోవటం నాయకుడు గొప్ప అనమాట, అది టెక్నిక్ అంటే. అది అంగదుడి దగ్గర ఉంది, వాళ్ళ చేత ఊ అనిపించుకుని ఇంకా ఆలస్యం చేయకుండా లేవండి అన్నాడు. ఒక్కసారి యంత్రాలగా యంత్రోక్షత యువాచలే అన్నారు వాల్మీకి. అంటే యంత్రపు కీలుగుర్రాలు నువ్వులు పైకి లేస్తాయి. విమానాలు ఆ రోజుల్లో కూడా యంత్రపు విమానాలు ఉన్నాయన్నమాట. అది లేచినట్టుగా వీళ్ళు లేచారట. యంత్రోక్షత అంటే అదనమాట. యంత్రపు విమానాలు నువ్వుల పైకి ఎగిరినట్టుగా ఈ కింద ఉన్న వాళ్ళు అలా నిటారుగా పైకి లేచి మళ్ళీ అడ్డంగా వెళ్ళారు. చూసారు ఇప్పుడు విమానం, మీరు విమానం లేచేటప్పుడు పైకి ఏమవుతుంది, టేక్ ఆఫ్ చేసేటప్పుడు అప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ముందు అలా నిటారుగా లేస్తాయి, లేచిన తర్వాత పైకి ఎగిరాక మళ్ళీ ఇలా ఉంటాయి. అలాగే వానరులు అలా లేచారట, ఆ యంత్రపు విమానంలాగా మళ్ళీ నిలువుగా ఉండి ఆ తర్వాత మళ్ళీ కిందకి దిగేటప్పుడు వంగి దూకారు రాముడి దగ్గరికి. రాముడి దగ్గరికి వెళ్ళి సుస్పష్టంగా ఇందాక చెప్పినట్టే దృష్ట సీత అని చెప్పి అమృతోపమానం లేని మాటలు చెప్పి మొత్తం కథ అంతా చెప్పాడు. ఆ విధంగా హనుమంతుడు ఆనంద పెట్టిన తర్వాత ఇక ఏం చెయ్యాలి అనే కార్యక్రమాలు ఆలోచన చేయడంతో సుందరకాండ ముగుస్తుంది. ఇంకా చాలా చెప్పచ్చు తిరుగుతుంది, ఎంతైనా సరే 7 రోజులు గుర్తయ్యింది. అద్భుతమైన హనుమంతుడి యొక్క అనేక లీలలతో కూడిన ఈ సుందరకాండని మనం సప్తాహ దీక్షతో విడిచిపెట్టకుండా మళ్ళీ ఆగకుండా చెప్పుకున్నాం. ఇది ఒక మహాభాగ్యం. ముందే చెప్పినట్టుగా నిజంగా వీటికి నాంది మాత్రం తడుకే మా వాళ్ళే, ఏం సందేహం లేకుండా. ఆ రామకృష్ణ సేవా సమితిని చాలా బాగా నిర్వహణ చేస్తూ అక్కడ ఉపన్యాసాలు చెప్పించడం, ఆ సమయంలో పూజ్యపాదులు మీ అందరికీ కూడా ఆత్మీయులైనటువంటి కృష్ణారావు గారు పిల్లల్ని తీసుకురావడం వినడం చేసేవారు. ఆయనకి సందేహం లేకుండా పడిందిట ఆ భాగవతం వింటున్నప్పుడే, అదేది ఇక్కడ పిలిపిస్తే బాగుందని ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోవడం. అనుకున్న తర్వాత భాగవత అనుగ్రహంతో ఈ సమయంలో కుదరడం. నిజానికి మేము భాగవతంతో మొదలెడదాం అనుకుంటే చిత్రంగా సుందరకాండతో మొదలైంది. దీని వెనకాతలో ఒక రహస్యం చెప్పానుగా, నేను అథారిటీగా స్టేజీ మీద ఉపన్యాసాలు, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన వెంటనే 1986లో మొదలుపెట్టాను ఒక అర్ధవరం అనే ఊళ్ళో సుందరకాండతో. అంటే జీవితంలో మొట్టమొదటి ఉపన్యాసం సుందరకాండతో మొదలైంది అన్నమాట. అలాంటిది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 22 ఏళ్లు పూర్తయి, ఇదే వసంత నవరాత్రుల్లో మళ్ళీ 86లో వసంత నవరాత్రుల్లో సుందరకాండ మొదలెట్టాం. ఇప్పుడు మళ్ళీ సుందరకాండ కూడా సప్తాహ దీక్షతో ఈ ఉండరాజవరం అనే పల్లెటూళ్ళలో మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. సందేహం లేకుండా ఈ నైమిశారణ్యంలో అష్టాదశ పురాణాలకి కూడా మార్గం తీసుకుంది. ఇక్కడ నుంచి ఒకనొక దివ్య జ్యోతి ప్రపంచానికి వెడుతుందని ఆశిస్తూ తదనంతర కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి.
ఇప్పుడు సన్మాన కార్యక్రమం. సన్మానం తరువాత శ్రీ పద్మాకర్ గారు మీ అందరకు అందుబాటుగా ఉండుటకు క్రింది లాన్ లో వచ్చి కూర్చుంటారు. మీరు మీ నమస్కారాలు అందజేసి మీ సంతోషాన్ని తెలియచేయవచ్చు. సన్మానం తరువాత ఈ రోజు ప్రసాదం అయిన అప్పాలు మా సభ్యులు మీ సీట్ల వద్దకే తీసుకుని వచ్చి ఇస్తారు. ప్రసాదం తీసుకుని ఒకరి తర్వాత ఒకరు గురువు గారిని దర్శించుకుని వెళ్ళండి. ఇప్పుడు మా సంస్థ MD అయిన డాక్టర్ మల్లికృష్ణారావు గారిని వచ్చి మా సంస్థ తరపున శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము.
నాకు చిన్న అనుమానం ఒకటి ఏంటంటే, ఈ మధ్యలో తమాషా జరిగింది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా కండువ వేసుకెడతాం కదా పైన శాలువా, ఓ తాట ఉపన్యాసానికి ఏం వేసుకోకుండా వెళ్ళా. ఇంకా డాక్టర్ గారు లాగే ఒక తెలియని డాక్టర్ గారు ఏమండి ఏమిటండి మెడలో కండువ వేసుకోకుండా వచ్చారని అడిగారు. ఎలాగో సత్కారం ఆఖరి మీరు శాలువయో కండువా కప్పుతారు లేదని మళ్ళీ 2 దండగాని వేసుకోకుండా వచ్చానని అన్నాను. అంటే కృష్ణారావు గారు ఇంకా తెలివైనా ఇంకా నయ్యం మీకు సన్మానం ఇక పంచి కూడా పెడదాం అనుకున్నాం, మీకు తెలియకపోవడం మంచిది ఇంకా ఇక్కడ పంచే ఇచ్చే ఉన్నది లేదు చూడాలి.
చదవండి వ్యాస్ చదివండి చదవండి వ్యాస చదవండి చదవండి
ఇంద్రియం సురాయ సోమ సోమ సురాయ సురాయ సోమ స్వామస్వ.